ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరొకసారి ఈ రాత్రికాల సమయం మీతో పాటు నేను కూడా మీ కుటుంబాలలో దేవుని యొక్క వాక్యం వినటానికి చేరి వచ్చి ఆత్మపక్షంగా నిరీక్షణతో ఉన్నాను. మంచిది, మరి గడిచిన దినంలో కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఎవరిని ప్రత్యేకపరచాలి, ఏ రీతిగా ప్రత్యేకపరచాలి, ఆ ప్రత్యేకపరచబడడానికి కావాల్సిన లక్షణాలు ఎట్లా ఉండాలి అనేటువంటి సిద్ధపాటు గురించి మనం నేర్చుకున్నాం. అందువల్ల దేవుడు ఒకవేళ తన పరిచర్యకే గనక, లేక తన పనికే గనక, లేక తను ఎవరినైనా కలవాలి అని అనుకుంటే నిన్ను ఏర్పాటు చేస్తాడా? ఒకవేళ ఎవరితోనైనా కలిపి పంపడానికి నీ మీద మనసు ఉంటుందా? మీ నాయకుడు మిమ్మల్ని ఎంపిక చేస్తాడా అని ప్రశ్నించుకున్నాం. ఆ ప్రశ్నలో కొన్ని సమాధానాలు నిన్న 10 విషయాలు మాట్లాడుకుండడం బట్టి మనకి తెలిసి ఉండొచ్చు. మరి ఈరోజు నేను ఈ మాటను మరికొంచెం ముందు తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాను. ఈ 5BX సిరీస్లో ఈ సంఘ పక్షమైనటువంటి, సేవకుని పక్షమైనటువంటి శిష్యత్వపు సహకారాన్ని మనం ఎలా పొందుకోవాలి, దేవుని పనికి మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు చూద్దాము, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. రోమన్స్ చాప్టర్ 12:3-6. తనను తాను ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకునవలనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోని ప్రతివానికిని తోను చెప్తున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను, ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకమైనటువంటి అవయవములపై ఉన్నాము. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగి ఉన్న వారమై ఉన్నాము అంటున్నాడు. చూడండి, మనకు అనుగ్రహించబడిన కృపలో వేరు వేరు రకాలైనటువంటి కృపావరాలు మనందరికీ ఇవ్వబడ్డాయి. ఒకే అవయవము అన్ని పనులు చేయదు. మన శరీరంలో పైనుంచి కింద వరకు అవయవానికి ఏదైనా పేరు ఉంది అని అంటే ఆ పేరు ఆ అవయవము ఒకటానికే ఉంటుంది. అవి రకరకాలుగా ఉన్న పనులన్నీ ఒకటే ఉంటాయి. కాబట్టి మన శరీరము క్రీస్తు యొక్క సంఘంతో పోల్చబడింది. ఈ క్రీస్తు యొక్క సంఘము క్రీస్తు శరీరంతో పోల్చబడింది. క్రీస్తు యొక్క శరీరము వధువుగా పోల్చబడింది, కన్యకగా పోల్చబడింది, ప్రభువుకు భార్యగా, దేవునికి భార్య అనేటువంటి పదంగా దీన్ని సిద్ధపరచబడింది. ఈ విషయాలలో మనము సంఘమును సిద్ధపరచుకోవటానికి దేవుడు ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కొరకు సిద్ధపరచాలని సంఘ పరిచర్యను కోరుకున్నాడు. ఇది ఈరోజు లోపమని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు దినాలలో భక్తిని నేర్పేటువంటి వ్యక్తులు తయారయ్యారు తప్ప శక్తిని కలిగి ఉండేటువంటి భక్తి ఈరోజు లేదు. రెండవది, ఆత్మను కలిగి ఉండే బాధ్యత లేక ఆత్మను కలిగి ఉండేటువంటి పరిచర్యను తెలుసుకున్నారు తప్ప ఆత్మ ద్వారా పరిచర్య వరములతోనూ ఫలములతోనూ సంపూర్ణమైన పరిచర్య ధర్మముతోనూ నిర్వహించాల్సినటువంటి పని ఈ రోజుల్లో లేదు. ఎవరిని చూసినా సంఘంలోకి మీరు ఎంతమందిని తీసుకొచ్చారు, ఎంతమంది సంఘంతో నిండింది అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, కానీ ఈ పరిస్థితిని దాటి ఏంటి అనే విషయం మనం ఆలోచన చేయలేకపోతున్నాం. నేను మీ మొదటగా మీ ముందు ఒక 2 విషయాలని మీ ముందు పెట్టి తదుపరి దేవుని లెక్కలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఏదైనా విందు భోజనం చేయాలి అనుకునేటప్పుడు, పదార్థాలను మీరు ఎంపిక చేసుకునేటప్పుడు లేతవైనా తెస్తారు, మరీ ముదిరిపోకుండా మంచిగా ఉన్నటువంటి పద్ధతిలో అయినా తీసుకుని వస్తారు. ఎందుకనంటే వాటితో మనం తీసుకునేటువంటి ఆహారము తయారు చేసే విధానంలో చక్కటి రెసిపీ తయారవుతుంది. అంటే రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహారం తయారవుతుంది. ఈరోజు సండే స్కూల్ పరిచర్య అనగా చిన్న పిల్లల పరిచర్య. ఒకవేళ చిన్న పిల్లల పరిచర్యనే గనక సంఘము గనక ప్రోత్సహించకపోతే రాబోతున్న తరానికి ఏ రకమైనటువంటి విత్తనాలను మీరు తయారు చేయాలనుకుంటున్నారు, ఏ రకమైన పంటను మీరు సిద్ధపరచాలని అనుకుంటున్నారు? ఉదాహరణకు చూడండి, నేను సంఘాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటగా దేవుని మహాకృపను బట్టి చాలామంది వృద్ధులైనటువంటి వారు, ఇంకా ఆల్మోస్ట్ కర్రలు పట్టుకుని నడుముంగిపోయి నడుచుకునేటువంటి వాళ్ళు ఒక 8 మంది తయారయ్యారు. వారితోనే మొదటి ప్రారంభ సంఘం ప్రారంభమైంది. వారికే వాక్యాలు చెప్తూ, వారికే ప్రార్థనలు చేస్తూ, వారికే పాటలు, నాకు వచ్చిన పాటలు ఏదో, నాకు అసలే పాటలు రావు, వచ్చిన పాటలు వాళ్ళతో పాడుతూ మొత్తానికి ఏదో చేస్తే వాళ్ళు కాలు చాపి అటు చిప్పిడి తిప్పి బయటికి వెళ్ళిపెట్టప్పుడు ఆ చుట్టముక్క చక్కగా పెట్టుకుని వెళ్ళిపోతుండేవారు. ఎంత బతిమలాడినా, ఎంత చెప్పినా, మరేటి బాబు నువ్వు ఎంత చెప్తున్నావు కానీ మరి మాకు అవ్వాల కాదు, అది అవ్వకపోతే అది పీల్చకపోతే మాకు అవ్వదు కాదు అనేవారు అంతే. అలాగే ఒకళ్ళ తర్వాత అందరినీ పెట్టిలో పెట్టి పాతి పెట్టేశాను, చచ్చిపోయారు. ఇప్పుడు సంఘం ఎలా నడిపించబడాలి? వారు ముసలివారు, ఒకరోజు చనిపోతారు, వారిని మా చేతులతో మేము పాతి పెట్టేస్తాం, నెక్స్ట్ జనరేషన్ ఎలా వస్తుంది? మరి అప్పటికేం చేయాలి తెలీదు. ఈరోజు సంఘంలో విపరీతమైనటువంటి జనసంఖ్యను చూసుకున్నటువంటి పెద్ద పెద్ద సంఘాలు చిన్నపిల్లలతో కూడినటువంటి సంఘాన్ని సిద్ధపరచట్లేదు. అంటే విత్తనాలతో విందు భోజనం చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు తప్ప, విందు భోజనం అంటే స్టేజుల మీద డ్యాన్సులు, రకరకాల అరుపులు, రకరకాల ఈలలు, రకరకాల కేకలు, రకరకాల లోకానుసారమైన విషయాలకు పిల్లల్ని ఆకర్షించి విందులు చూడడానికి మరి వినోదాలు చూడటానికి ఇష్టపడుతున్నారు తప్ప వారిని ఆత్మీయతలో పెంచడానికి ఈరోజు ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పాలి. ఇది మొదటి దృక్పథం. రెండవది, యవనస్తులను మనం సిద్ధపరచకపోతే రేపటి దినపు భవిష్యత్తు ఎవరు చేస్తారు? ఎందుకంటే ఈరోజు మీరు చూశారు కదా, 60 ఏండ్ల పైబడిన వాళ్ళు మరి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తిరగటానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రాణం త్వరగా పోగొట్టుకోగలరు. దే ఆర్ వెరీ తొందరగా కరోనాకి వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి ఆ బలహీనత వారి గొంతులను పట్టి వారి నెమ్మదిగా మరణంలోకి తీసుకుపోగలదని మనకు తెలిసిపోతుంది. మరి 60 ఏళ్ళు పైన ఉన్నటువంటి సేవకుల సంగతి ఏంటి? ఈ వృద్ధులైనటువంటి వారి పరిస్థితి ఏంటి? ఇప్పటికే వారికి ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే, వారి పిల్లల్ని తయారు చేస్తున్నారు తప్ప సంఘములో నుంచి విశ్వాస ప్రమాణము కలిగిన వేరు వేరు వ్యక్తులైన శరీర అవయవాలను సిద్ధపరచడం తయారు చేయలేకపోయారు. ఒకవేళ అలా తయారు చేయాలి అని అంటే ఆ దృక్పథంతో నీవు దేవుని దగ్గర ఎదగాలి. ఆ ఎదిగే పరిచర్యలోనే ఒక పచ్చి మోసం జరిగిపోయింది. ఆ పచ్చి మోసం ఏంటంటే, నేను నా ఆస్తిని కాపాడుకోవడానికి సంఘాన్ని సిద్ధపరచుకున్నాను, ఆ సంఘం ద్వారా సంపాదించుకున్న ఆస్తిని కాపాడుకోవడానికి కుటుంబాన్ని సిద్ధపరచుకుంటున్నాను. సిద్ధపరచాల్సింది ఆత్మలను రక్షించడానికి, నీ ఆస్తిని రక్షించుకోవటానికి కాదు. ఇక్కడ రెండవ పరిచర్య, యవనస్సుల పరిచర్య కూడా తప్పుదో పట్టింది. ఈ యవనస్సుల పరిచర్యలో చాలామంది యూత్ లీడర్స్ అనబడేటువంటి వాళ్ళు కూడా చాలా తప్పు చేసినటువంటి పని ఏంటంటే, లోకంలో ఉండేటువంటి ప్రతి ఫ్యాషన్ని మందిరంలోకి తీసుకొచ్చి ఈ రకమైనటువంటిది చేస్తేనే దేవుడు సంతోషపడతాడు అనే రకమైనటువంటి భ్రమ కలిగించేటువంటి పరిశుద్ధతను తీసుకొచ్చారు. ఉదాహరణకు చూసినట్లయితే, చాలామంది యవనస్సులు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక చిన్న గడ్డాన్ని ఈ తమ్మిళ్ళని చాలా పొడవ వరకు పెంచుకోవటం, లేకపోతే ఫుల్గా డెక్కేసి పైన 4 ఏకలను పెంచటం, దాన్ని నిలదొక్కటం, రకరకాల శరీరానికి వేషాలు వేసి వాడు వేసుకునేటువంటి వస్త్రధారణలో కూడా ఏమిటి అని అంటే, లోకంలో ఏ రకమైన చిరుగుళ్ళు వేసుకుని తిరిగితే సంతోషిస్తారో ఆ చిరిగిపోయిన గొడ్డ మొక్కలన్నీ వేసుకుని వీళ్ళు మందిరంలో గిటార్ పట్టుకుని ఆరాధిస్తూ ఉంటే వీడు ఆరాధిస్తున్నాడని చెప్పి వెనకాతల ఫ్యాషన్కి చప్పట్లు కొట్టే ఆడపిల్లల బ్యాచ్లు. ఏం జరుగుతుంది అని అంటే, లోకము యొక్క పద్ధతి పూర్తిగా దేవుని మందిరంలో తీసుకొచ్చి, మొన్న ఒక ఎవరో పాస్ గారు కొడుకు అంటాడు, చెప్తున్నాడు మధ్యలో మాట, ఓ అని అరుస్తున్నాడు, ఎల్లేస్తున్నాడు, అరుసు చప్పట్లు కొడుతూ ఓ అని అరుస్తున్నాడు. ఈ అరుపులకి మిగిలినందరూ చప్పట్లు కొట్టడం, ఆనందించటం. లోకము వెర్రితలలో వేస్తున్నటువంటి పాప్ మ్యూజిక్, రాక్ మ్యూజిక్ని దేవుని మందిరంలో తీసుకొచ్చారు. మీకు తెలుసా, ఒకప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతులో గడించినటువంటి ఆ రాక్, ఆ పాపు వాళ్ళందరూ వదిలి సేవకులు అయ్యారు. వాళ్ళందరూ వదిలిపెట్టేశారు. సాతాను పని ఇది, మేము తప్పు చేస్తున్నామని చెప్పి వాళ్ళు అనేక మంది దేవుని సేవకులు అయ్యారు ఒక తరం చనిపోయినాక నెక్స్ట్ జనరేషన్లో. ఈరోజు అది దాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మధ్యలో, పాటల మధ్యలో ఆరాధన అనే పేరుతో మోసాన్ని చేసుకుంటూ యవనస్తులని లోకస్తులుగా ఆకర్షిస్తూ ఉన్నారు. ఇది తప్పు, ఇది జరగకూడదు. పరిశుద్ధమైన దేవుని సంఘమునకు తగిన రీతిగా ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకోవటంలో మనం తప్పు చేయటం వల్ల ఎవడో ఒకడు చేస్తున్నాడులే అని చెప్పి నాయకుడు చేయలేక వదిలిపెడుతున్నాడు. ఎందుకు, నాకు చేత కాదు, నేను చేయలేను, నేను సిద్ధపరచలేను, నాకు ఆ దర్శనం లేదు, నాకు ఆ పిలుపు లేదు, నేను పాస్టర్ని అయిపోయాను, ప్రభువు చేత పిలవబడకుండా ప్రజల చేత ఎన్నిక చేయబడిపోయాను, అంటే మా బాబు నన్ను పిలిస్తే నేను సేవకు వచ్చినట్టు వచ్చేసాము. ఈ రకంగా పరిచయం నెక్స్ట్ ఏంటి అంటే, అయితే సిద్ధాంతాలను ఫాలో అవటం, సంఘము మానవుల పెట్టినటువంటి పారంపర్య ఆచారాలని, దైవోపదేశాలని ప్రకటించుకోవటం, ఈ రకంగానే సెట్ చేయాలనే. కానీ క్రీస్తు శరీరమును సిద్ధపరచుకోవటానికి దేవుని యొక్క పనికి మీరు ఉపయోగపడేవారుగా తయారవ్వాలి అనే విషయం సంఘానికి తెలియలేదు, నేటి నాయకత్వానికి అసలు తెలియలేదు. ఇప్పుడు ఈ 60+ వాళ్ళందరూ కూడా ఫిల్టర్ అయిపోతే సంఘంలో 1.5 సగం మంది చచ్చిపోతారు. సగం మంది ఇప్పుడున్న పరిస్థితికి రాకూడదు. 60+ ఈ వృద్ధుల బ్యాచ్ అంతా ఆగిపోతే, అంటే రిటైర్ అయిపోయిన తర్వాత దేవుని సేవకు వచ్చిన బ్యాచ్లు, ఇవన్నీ నేను చెప్పేదంతా సెక్రటరీలు, ట్రెజరర్లు, చైర్మన్లు, ఈ రకరకాల పోర్ట్ఫోలియోలు తీసుకుని రకరకాల విత్త పోకడలు చేస్తారు కదా, ఈ నాసిరకం అంతా ఇప్పుడు లేచిపోద్ది. ఎవరు నెక్స్ట్ వచ్చి చేస్తారు అని అంటే, అయితే నేను చెప్పినటువంటి సోకాల్ లోకస్తులైనటువంటి వ్యక్తులు, అంటే సంఘంలోకి వచ్చిన లోకస్తులు, అది చెప్తున్నాను నేను, ఆత్మలో ఉన్నటువంటి వ్యక్తులని కాదు. అందుకే విశ్వాస ప్రమాణం గురించి బైబిల్ చక్కగా చెప్పి, ఇవ్వబడిన కృపావరములు కలిగిన వారమే వేరువేరుగా ఉన్నాయి కనుక వాటిని ఎంపిక చేసే దృష్టి ఈరోజు మనం నేర్చుకోవాలి. చిన్నపిల్లల పరిచర్య, యవనస్సుల పరిచర్య సరైన సంఘ క్రమమునకు పునాదులుగా వేసుకున్నప్పుడు అవి విత్తనాలుగా మారుతాయి, అవి పంటగా వస్తుంది. ఒకరోజు ఒక దినము సిద్ధపరచబడేటువంటి దేవుని సంఘానికి ఈ సెకండ్ జనరేషన్ లీడర్షిప్ అనేది తయారవుతుంది. దీనికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈరోజు మరికొంచెం లోపలికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి, సాధ్యమైనంత వరకు సంఘ పరిచర్య క్రమానికి ఎటువంటి వారిని ఎంపిక చేయాలి అనే విషయం సేవకుల దృష్టిలో నుంచి మాట్లాడుతున్నప్పుడు వారికి అర్థమవలసిన విషయాలు వేరుగా ఉంటాయి. ఇలాంటి విషయాలు నాకుంటే నన్ను దేవుడు ఎంపిక చేస్తాడు అనే విషయం విశ్వాసుల దృష్టిలో నుంచి ఈ విషయాన్ని ఎంపిక చేయాలి. నేను బోత్ ది యాంగిల్స్ నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ రెండింటిని కూడా మీరు గమనించుకుంటూ ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠంలోకి నేరుగా ప్రవేశిద్దాం. నెంబర్ వన్, మొట్టమొదటిగా సాధ్యమైనంత వరకు పురుషులను ఎంపిక చేయడానికి ప్రయారిటీ ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి. అంటే పురుషులైనటువంటి వారు సంఘంలోనికి తొందరగా రారు నేటి దినాలలో, ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా ఉంటారు, ఏ చర్చలు చూసినా పురుషులు తక్కువగా ఉంటారు. కాబట్టి పురుషులైనటువంటి వారికి మీరు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దానిలో జరిగే రెండు మేళ్ళు ఉంటాయి. ఒకవేళ ఒక ఇంటిలో మొట్టమొదట స్త్రీ కనుక రక్షించబడింది అనుకోండి, పురుషుడు తర్వాత పిల్లలు రావడం ఆలస్యం అవుతుంది. పురుషుడు రక్షించబడ్డాడు అనుకోండి, పురుషుడి ద్వారా స్త్రీ అలాగే పిల్లలు త్వరగా మీరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అన్య కుటుంబాల మధ్యలో అన్య జాతులలో నుంచి వచ్చినటువంటి వారముగా మనం ఉంటున్నాం కాబట్టి మనకి ఈ ప్రయారిటీలో ఫస్ట్ పురుషుడు కనుక టార్గెట్ అయితే తప్పక క్రీస్తులందు సంపూర్ణ కార్యం జరగగలదు. ఇప్పుడు చెప్పండి, సంఘంలో చాలామంది పాస్టర్లు అందరూ చేసి టార్గెట్ చేసేటువంటి పరిచర్య అంటే ఎల్లకడ ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళటమే, వద్దు అంటే వాళ్ళ దగ్గరికి సువార్త పంపడానికి ప్రయత్నం చేయటం, వాళ్ళని ఆకర్షించడం. కానీ స్త్రీల పరిచర్య కన్నా పురుషుల పరిచర్య మేలేనిది, కుటుంబం త్వరగా ఆకర్షించబడేది. కాబట్టి దానికి అవకాశం తీసుకోండి. మొదటిగా పురుషుల ప్రాధాన్యత కలిగిన వారు చూడండి. అట్లానే స్త్రీలను మీరు వదిలేమని కాదు, వారికి కూడా మీరు వారి విశ్వాస ప్రమాణాలను మీరు జాగ్రత్తగా గుర్తించడం చెప్తున్నాను. స్త్రీలుగా చక్కగా ఎవరైతే పురుషులు ప్రేరేపించబడి దేవుని ప్రేమకు పిలువబడుతున్నారో వారికి భార్యలుగా నమ్మకస్తులైనటువంటి వ్యక్తులుగా మీరు వారికి సహకారులుగా మారాలి అన్నది నా ఉద్దేశం. సో సేవకులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు సంఘంలో వచ్చిన తర్వాత ఆయన శిష్యత్వపు పరిచర్య కొరకు సిద్ధపరచబడవలసిన విషయాలు వినండి. మొట్టమొదటిగా ఏంటంటే, ఎవరైతే మీ సంఘంలో పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైనటువంటి బిడ్డల్లో చురుకుదనము కలిగి ఉంటారో వాళ్ళని చూడండి. చురుకుదనం, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యము, అది యెహోవాను కలిగినటువంటి భాగ్యము అని బైబిల్ చెప్తుంది. అంటే కొన్ని చోట్ల చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు వెంటనే పట్టుకుంటారు, ఒకసారి చెప్పగానే దాన్ని చాలా గుర్తుపెట్టుకుంటారు, చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు, పరిస్థితులను చాలా అంచనా వేయగలుగుతారు. ఎవరు ఆ చురుగ్గా ఉంటారు అనే విషయాన్ని మీరు ముందు ఎంపిక చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఇస్తున్నటువంటి ఈ లిస్ట్ అంతటినీ కూడా సంఘ క్రమానికి ఉపయోగపడే సహకారంతో కూడగలిగిన శిష్యత్వాన్ని సిద్ధపరచడానికి నాయకుడిగా చేయవలసిన పనులు, ఈ లక్షణాలు కలిగి ఉన్నటువంటి సహవాసంలో నుంచి ఎంపిక చేయబడవలసిన అవయవాల గురించి నేను మాట్లాడుతున్నాను. మొదటిది చురుకుదనం, చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండని మందమతులైనటువంటి వారు, బుద్ధిహీనులైనటువంటి వారు, ఆలస్యంగా చేయగలిగిన బద్ధకస్తులైనటువంటి వారు సంఘంలో చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన వాళ్ళు. వీళ్ళు ఈ చురుకైనటువంటి భాగ్యము ఎవరికైతే ఉందో ఆ భాగ్యము కలిగినటువంటి వారిని ముందు మీరు గుర్తించండి. వాళ్ళని మొట్టమొదటగా చిన్న చిన్న పరిచర్యలకు అవకాశాన్ని బట్టి వారిని మీరు ఎంపిక చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. నేను స్థానిక సంఘంలో స్కుట్టు మిషన్ల ట్రైనింగ్ కోసం ఒక సంస్థతో మేము సిద్ధపరిచి ఏర్పాటు చేసాం. ఆ టైంలో ఎవరైనా యవన పిల్లలు, అంటే అవుట్ ఆఫ్ ఏజ్, 18 ఇయర్స్ దాటి ఉండాలి మాకు, 18 ఏళ్ళు లోపల ఉన్నటువంటి పిల్లలను కూడా మీరు తీసుకురండి, పర్వాలేదు, వాళ్ళు కూర్చుని క్లాస్ వింటారు, సో దట్ నేర్చుకోగలుగుతారు, వాళ్ళకి మేము ఏదైనా సర్టిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తామని చెప్పాం. అప్పుడు కొంతమంది పిల్లలు, యవన పిల్లలు 18 ప్లస్ నుంచి 18 బిలో 16, 17, 18 వాళ్ళు వచ్చారు. సెలవులు కాబట్టి వాళ్ళు మాతో పాటు కూర్చునేవారు, పిల్లలు నేర్చుకునేవారు. అక్కడ గమనిస్తే 18 నుంచి పైబడినటువంటి వయసుల్లో ఉండేవాళ్ళు ఇంచుమించుగా మేము 55 సంవత్సరాల వాళ్ళకు కూడా ఇచ్చాం. ఇంట్లో కూర్చుని వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటారు, పనిచేసుకుంటారు అనే ఉద్దేశంతో మేము సిద్ధపరిచాం. ఈ సిద్ధపరచబడిన పరిస్థితుల్లో 55 ఇయర్స్ వ్యక్తిని మేము పిలిచి, ఏ రామయ్యమ్మ వెళ్ళి ఆ స్కేల్ ఇలా అందించు అనటం ఈజీయా, 15 ఏళ్ళు 18 ఏళ్ళు మధ్యలో ఉండేటువంటి చురుకైన పిల్లల్ని చూసి రాజశ్రీ ఆ స్కేల్ అందించు అనటం ఈజీయా, ఏది ఈజీ చెప్పండి? 55 ఏళ్ళు ఎవరు లెగడానికి కుర్చీని సర్దుకుని ఒళ్ళిరుచుకుని పైకి లేచి ఆ స్కేల్ ఏదో పట్టుకుని సగం ఇని సగం వెనక ఎంత తిప్పలు పడిపోద్దో నీకు తెలుసు. అదే ఈ అమ్మ అయితే చురుకుగా ఆమె లేచి నా దగ్గరకు వచ్చేలోపు ఈమె 4 సార్లు నా దగ్గర తిరగలదు, ఎందుకంటే వయసులో చురుకుదనం ఉంటుంది. కాబట్టి మీరు మొదట చురుకుదనం కలిగినటువంటి వ్యక్తుల్ని మీరు ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది మొదటి లాభం. రెండవ నష్టం ఏంటో చెప్పాలిగా మీకు. నష్టం ఏంటంటే, ఈ చురుకుదనం కలిగినటువంటి వ్యక్తిని నేను గుర్తించి ఈ 15 మంది పిల్లల్లో, ఈ చిన్నపిల్లల ఆ వయసులో ఉండేటువంటి వాళ్ళకి, అంటే 15 నుంచి 18 ఉండేటువంటి పిల్లల్లో కొంతమందిని చూసినప్పుడు ఎవరు బాగా చురుకుగా నా పరిస్థితిని అర్థం చేసుకుంటారనుకుంటాం కదా, వాళ్ళని చూసేటోడికి ఆ 55 సంవత్సరాలు 40 ఏళ్ళు బ్యాచ్ వాళ్ళకి ఏమైనా పిలవడానికి మేము ఇలా చూసామనుకోండి, వాళ్ళ పేర్లు పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నారు పాస్టర్ గారు. ఇదండి ఎట్కారం. సంఘమే, సహవాసమే, కుటుంబమే ఒక అవయవం చురుకుగా పనిచేయడానికి సిద్ధపడినప్పుడు కొన్ని అవయవాలు చప్పుడు చేస్తున్నాయి. కాబట్టి అలా చప్పుడు చేసేటప్పుడు వాళ్ళ ఎంపికలు మీరు ఎందుకులే అనేటువంటివి ఎప్పుడు నిర్లక్ష్యం వహించకండి. సేవకుడిగా నీకు ఎప్పుడు పక్షపాతం లేదు, ఒకరి ఎంపిక విషయంలో నీకు ఆసక్తి కూడా లేదు. అది సంఘ క్రమము, క్రీస్తు యొక్క శరీరము, అనేక మందికి అనేక తరాలది ముందుకు వెళ్ళటానికి దేవుడు ఏర్పాటు చేసిన నీతి. కాబట్టి ఖచ్చితంగా మీరు చురుగ్గా ఉన్న వారిని ఎంపిక చేయండి. దాని అర్థం ఏంటంటే మీలో ఎవరైనా చురుగ్గా ఉంటే మీరు ఆ చురుకుతనాన్ని సంఘానికి ఇవ్వకుండా మీ కుటుంబానికే, లేకపోతే మీ కాలేజీకే, లేకపోతే మీ హాస్టల్కే, లేక మీ ఉద్యోగాలకే, వ్యాపారాలకే ఇస్తున్నారంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏదో ఉంది. నీవు అవసరమైన పనికి ఉపయోగపడక అనవసరమైన పనికి ఉపయోగపడుతున్నావు. దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనది, పరలోక రాజ్యానికి మాదిరి సంఘము. సంఘములకు ఉపయోగపడిన నీ చురుకుదనమైన భాగ్యము ఇంకెవరికో ఉపయోగపడుతుందంటే మరి నాకు డౌటే. రెండవ విషయం చెప్తున్నాను, మీ భాష, మీ భావము, మీ భారము అర్థం చేసుకునే వారు ఉంటారు, వారిని మీరు ఎంపిక చేసుకోవాలి. అంటే మీరు ఏ భాషనైతే మాట్లాడుతుంటారో ఆ భాషను, కమ్యూనికేషన్ని వాళ్ళు తీసుకోగలగాలి. భాష అంటే లాంగ్వేజ్ కాదు నా ఉద్దేశం. నేను ఏ విషయాలనైతే భావాన్ని వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తానో అది వెంటనే వాళ్ళు దాన్ని పట్టుకోగలగాలి. కొంతమంది ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు, మనం ఏం చెప్పబోతున్నామో అనే దానికి తగిన రీతిగా వాళ్ళు చక్కటి సిద్ధపడుతూ ఉంటారు, చక్కటి భారాన్ని కూడా మనల్ని అర్థం చేసుకుంటారు. మన నొప్పి ఏంటో, మన దుఃఖం ఏంటో, మన భారం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఆ తెలిసిన దానిని వెంటనే వాళ్ళు దాన్ని సిద్ధపరచడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. అలాంటి పరిచర్య ఎవరికైతే ఉంటుందో వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆ భాష, ఆ భావము, ఆ భారము నిజంగా ఎవరైతే మన చుట్టూ ఉండేటువంటి పిల్లల్లో వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారో వెంటనే మనం వాళ్ళ విషయంలో ఆలోచించాల్సింది ఏంటంటే టక్, ఇదిగో ఈ పిల్లలు ఈ విషయంలో అయితే ఇలా ఆలోచిస్తారు, వెంటనే దానికి మీరు స్పందించి సిద్ధపరచబడగాలి. మేము కూడా కొంతమందిని చూస్తుంటే కొంతమంది చెప్తే నాన్న అది తీసుకురాండి అంటే ఆడు అది తీసుకురావడానికి 20 తిట్లు తిట్టించుకుంటాడు మన చేత. ఎందుకు? మన భాష అర్థమవ్వదు, మన భారం అర్థమవ్వదు, మన బాధ అర్థమవ్వదు, ఏది అర్థం చేసుకోడు. ఇంకంతా ఏంటంటే ఏటో అలాగే మన్నుతిన పాములా అలా నుంచి చూస్తూ ఉంటాడు అనమాట. అంటే అలాంటి వ్యక్తులతో మనం దేవుని పనిని కొనసాగించలేం. అయితే కొనసాగించడానికి దేనికో ఉపయోగపడతాడు, దానికి దేనికి ఉపయోగపడతాడు అనేది దేవుని దగ్గర మనం వేచి ఉండాలి. సో మన భాష, మన భావము, మన భారము కూడా అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తులు కొంతమందిని మనం ఎంపిక చేసుకుని వారితో దేవుని యొక్క పని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మూడో విషయం చెప్తున్నాను, మన ఉద్దేశాలు త్వరగా గ్రహించి స్పందించేవారు కొంతమంది ఉంటారు, వాళ్ళని చూడాలి. అంటే నేను చెప్తున్న విషయాలు గమనిస్తున్నారు కదా, దేవుని వాక్యం వినటం అంటే ఇప్పటి వరకు ఏదో భక్తి చేసేస్తే లాభం వచ్చేస్తుంది, చర్చికి వెళ్ళిపోతే దీవులు వచ్చేస్తాయి, ప్రార్థన చేయించేసుకుంటే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. పొద్దున్నే నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, ఏమండి మేము 18 ఏళ్ల క్రితం నుంచి సుమారు 10 ఏళ్ళు అయిపోయిందండి మీ దగ్గరికి వచ్చి, మాకు 18 ఏళ్ల క్రితం కూడా మీరు నాకు తెలుసు, మాకు అప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మాకు చాలా మేలు జరిగింది, అందుకే మరొకసారి వచ్చి మీ చేత ప్రార్థన చేయించుకుని వెళ్దామని మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నాం అంటున్నాడు ఆయన. అంటే వీళ్ళకి భక్తి అంటే ఏంటంటే ఎవడెవడి దగ్గరకు వెళ్ళి ఏదేదో చేసుకోవటం, దానివల్ల వాళ్ళకి కావాల్సిన లాభం ఏదో పొందుకోవటం, అంతేగాని ప్రభు కొరకు బతకటం, ప్రభు కొరకు ఉద్దేశపూర్వకంగా సమర్పణాత్మకమైన జీవితాన్ని కలిగి ఉండడం, ప్రభు పనికి భాగస్వామ్యం ఉండడం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మనిషి ఇప్పుడు నాకు ఉదయం నుంచి ఒక అరగంట సేపు ఓ ఉపోద్ఘాతం, నేను అప్పుడు ఎలాగా అప్పుడు ఎలాగా అంటే నువ్వు గుర్తొచ్చావు నాకు, నువ్వు ఎంత స్వార్థపరుడువో కూడా నాకు అర్థమైంది, కానీ నువ్వు నేను చెప్తున్న విషయం మీకు అర్థం కావట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడే నా దేవుడు, నా దేవుడే నీ దేవుడు, నువ్వెందుకు నా చుట్టూ తిరుగుతావు నేను చెప్తుంటే ఎంటలా ఒకసారి అనేసి ఒక ఎకిల్లో నవ్వుతున్నాడు ఆయన. అర్థం అవ్వాల్సింది ఏంటంటే వాళ్ళకి దేవుని సంగతులు అన్నిటినీ కూడా ఏమైంది ఈ అడ్డు తీసుకుంటే కనపడద్ది, నెట్ డిస్కనెక్ట్ అయిందా, అక్కడ అక్కడ లైట్లు కింద పోయినట్టు ఉంది, బ్యాటరీ పోయినట్టుంది, అదే మన నెట్ ఏమన్నా అన్కాన్ చేసుకోండి ఒక నిమిషం అన్నా, నాకు ఇక్కడ ఇంటర్నెట్ డిస్టర్బ్ అయింది. పని అవుతావుని నేను దీనిలో రికార్డ్ అయిపోనివ్వండి, మరి ఇక దాన్ని ఆపను, చాలా లేట్ అయిపోద్ది నీకు. అక్కడ ఆన్లో ఉందా, అక్కడ రాదు ప్రాబ్లం, కింద నెట్ పోయింది, ఇదే కింద పవర్ పోయింది వాడిది, సరే వదిలేండి. కాబట్టి మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ విషయాలలో కూడా మన భాష, భావం, మన ఉద్దేశాలను స్పందించేటువంటి వ్యక్తులు ఎవరన్నది మనం చూసుకోవాలి. అలాంటి స్పందించేటువంటి లక్షణము చాలా కొద్ది మందికే ఉంటుంది. అలా స్పందించేటువంటి వ్యక్తులను గుర్తించాల్సిన బాధ్యత సంఘ నాయకులుగా మన మీద ఉంటుంది. అంటే ఏంటి, సంఘంలో కూర్చుని విశ్వాసులారా, మీరు సేవకులు చెప్తున్నటువంటి విషయాలు, ఆత్మ ద్వారా చెప్తున్న సంగతులను మీరు స్పందించాలి. అక్కడ మీరు అయితే అవును లేతే కాదు లేకపోతే ఏదో. ఇప్పుడు చాలామంది స్పందించలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఒక చెడ్డ లక్షణం కలిగినటువంటి సేవకులు ఏం చేస్తున్నారంటే హల్లెలూయా 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 అని చెప్తున్నారు. ఒక ప్రేత స్తోత్రం చెప్పండి స్తోత్రం చప్పట్లు కొట్టండి చప్పట్లు రాగమెత్తుకోండి అన్నారు. నేను మీరు బైబిల్లో ఆదికాండం నుంచి మీరు ఆదికాండం వదిలండి, మత్తయి మార్కు యోహాన్ లూకా అక్కడ నుంచి దాటి అపోస్తల కార్యాల వరకు వస్తే సంఘం గురించినటువంటి విషయాలు అక్కడ చాలా ఉన్నాయి. ఎప్పుడైనా యేసుప్రభు మాట్లాడుతున్నటువంటి మధ్యలో ఆపి స్తోత్రము చెల్లించను అని ఎక్కడైనా ఉందా? పాటలు పాడెను అందుకునేను అని ఉందా? ప్రతిదానికి ముందు ఒక ప్రార్థన వెనకొక ప్రార్థన చేసెను అని ఎక్కడైనా ఉందా? ఈ ముక్కులు ములుగులు ఎక్కడ నేర్చుకున్నారో సంఘంలో ఈరోజు ఏం జరిగిందంటే చప్పట్లు లోకంలో ఎవడైతే కొడతాడో కొట్టడో తెలియదు కానీ వీడు కొట్టించేసుకుంటున్నాడు చప్పట్లు. అంటే ఈ రకమైనటువంటి చప్పట్లు కొట్టించుకోవటం ద్వారా మనుషులు సంతోషిస్తూ స్తోత్రం చెల్లించండి అని చెప్పే మాట ద్వారా సమయాన్ని కాలయాపన చేస్తున్నారే తప్ప దేవుని సంగతుల గురించి చెప్పాల్సిన విషయాలలో ఆ వ్యక్తులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ స్పందన కానీ పుట్టించలేకపోతున్నారు. నువ్వు చెప్పే సొల్లుకి నువ్వు చెప్పే హల్లెలూయాకి ఏమైనా సంబంధం ఉందా? మీరు కొన్ని కార్యక్రమాలు చూసి సిగ్గుతో తలవించుకోవాల్సి వస్తుంది. వీడు చెప్తా ఉంటాడు ఆటోని పిలిచాను, ఆటో వాడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఎక్కడికి వస్తావు అన్నాడు. దేవునికి స్తోత్రం అంట. ఆటో వాడు ఎక్కడికి వస్తాడని అడిగితే దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు దేనికి స్తోత్రం చెప్పాలి, దేనికి స్తోత్రం చెల్లించాలి, దేవుని పరిశుద్ధతకు భంగం కలిగించే నువ్వు అసలు నీకు అసలు ఆత్మతో నడిపించబడుతున్నావు? నువ్వు దేవుని వాక్యంలో ఏమైనా జ్ఞానం ఉందా? లేక మీ పాస్టర్ గారు మీ గురువు గారు మీకు హల్లెలూయా స్తోత్రాలు అలవాటు చేసుంటాడు, నువ్వు ఇది కంటిన్యూ చేసుకుంటున్నావేమో. ఎక్కడ ఇలాంటివి అవసరం లేదు. అలాగే వాక్యం నడిపించేటువంటి నాయకులరా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, కార్యక్రమము ఏదైనా ఒక ప్రారంభమైన తర్వాత దాన్ని సజావుగా వెళ్ళనివ్వండి. దానికి ముక్కలు ముక్కలు చేసేసి ఇప్పుడు ఒక చిన్న వాక్యం చదువుకుందాం, దీని వెనక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, ఇదంతా భక్తేనా యాశమా? నేను ఎందుకు సీరియస్గా మాట్లాడుతున్నాను తెలుసా? ఇవి భక్తిలో వేసే వేషాలు. ఆత్మతో చెప్పే సంగతులకు అవేం కనపడవు. బైబిల్లో ఎక్కడ అలాంటి పద్ధతులు మనం చూడలా. సంఘం ఆది సంఘం ఇప్పుడు అలా చేయలా. ఇది ఏంటంటే ఆచారాలు, మనుషుల పారంపర్యాచారాలు. ఒక వాక్యం చదువుకోవాలి, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం అని చెప్పి ఒక 5 నిమిషాలు ఎక్కడ కొట్టేస్తాడు. ఈలోపు ఒక పాట గుర్తొస్తుంది, ఒక కోరస్ పాడుకుందాం అని లేపుతాడు. ఏంటి ఇదంతా అంటే సంఘము చురుకుదనంగా ఉండడానికి వారు స్పందించడానికి కొరకు వారిని సిద్ధపరిచేటువంటి పరిచర్య. నిజంగా నువ్వు స్పందించడానికైతే ఇవన్నీ అవసరమంటారా? ఇవన్నీ విషయాలు మీరు ఆలోచన కలిగి ఉన్నారంటారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే స్పందించాల్సిన పద్ధతికి హల్లెలూయాకి స్పందనలు, చప్పట్లకు స్పందనలు, పాటలకి చప్పట్లు కాదు స్పందనలు. దేవుని యొక్క వాక్యం వినపడుతూ ఉండేటప్పుడు కొన్ని పరిస్థితులు చూడాలి. నేను ఒక సంఘంలోకి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ జరిగిన ఒక ఆశ్చర్యం ఏంటంటే నేను వర్డ్ చెప్తున్నంతసేపు ఒక ఉలుకు లేదు, ఒక పలుకు లేదు, ఒక నవ్వు లేదు, ఒక విచారం లేదు. సిమెంట్కి ఏదైనా కళ్ళు ముక్కులు బొమ్మలు వేస్తే ఎలా కూర్చుంటారు? అలా కూర్చున్నారు దెమ్మల్లాగా అంతే. ఆఖరికి అడిగాను ఏంటి అసలు మీకు కనీసం చల్లం లేదా అంటే ఇక్కడ ఇలాగే ఉంటాం అంతే. ఎందుకంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు, మా పని మేము చేసుకుంటాం. ఈరోజే కదా మా మొదటిసారి నువ్వు వచ్చి మా ముఖాల మీద ముఖం పెట్టి మాట్లాడుతున్నావు అంద ఒక ఆవిడ లాస్ట్లో. అంటే ఏంటి ఆ ఇగర్ ఏం చెప్తాడో ఎవరికి అనవసరం, తల కూడా పైకెత్తాడు, కళ్ళు మూసుకుని చెప్పేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, వీళ్ళందరూ ఈనేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంతే. సంఘం క్రీస్తు యొక్క సంఘము సమాధులతో మాట్లాడుకునేది కాదు, జీవము కలిగిన సంఘము. ఆ జీవము కలిగినటువంటి సంఘాన్ని సిద్ధపరచడానికి నేను పిలిస్తే నాయకుడిగా అవయవాలను నువ్వు ఎంపిక చేయకపోతే, అవలని సిద్ధపరచడానికి ఆలోచనను సిద్ధపరచకపోతే ఎంత ఘోరమైన మోసం జరుగుతుంది సంఘంలో. 4వ విషయం చెప్తున్నాను. అంటే నేను ఇక్కడ 2 వైపులా చెప్తున్నాను విషయం గమనించండి. ఎప్పుడైతే శిష్యత్వపు సహకారాన్ని సంఘానికి నువ్వు ఇస్తావో, నిన్ను నువ్వు ఇచ్చుకుంటావో, నీ పనిని, నీ తలాంతులను, నీ జ్ఞానమును, నీ ఆలోచనను, నీ బలమును, నీ శక్తిని సమస్తమును ఇచ్చుకుంటూ ప్రారంభిస్తావో, తద్వారా వచ్చే ఆశీర్వాదము నిత్యత్వంలో పంటలో కోసుకుంటారు పిల్లరా. 4వ విషయం, ఏ ప్రోత్సాహము పుష్యం లేకుండా ముందుకు వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని సెలెక్ట్ చేయండి, వాళ్ళని చూసుకోండి, వాళ్ళని ఎంపిక చేయండి. అంటే ఏంటి పుష్ చేయాలి కొంతమంది. నువ్వు లేదు, నువ్వు లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళచ్చు కదా, ఏమండి మా వాడిని పిలవండి, ఏమండి అయ్యగారు మరి రేపు ఆ కార్యక్రమంలో మా వాడిని కొంచెం మీరు పిలవండి సార్. ఎందుకు ఆడింటి దగ్గర పంపు కొడతాడు, ఇక్కడ నేను ఆ గాలి ఎత్తుకు రావాలి. ఎంతసేపు ఎవడో ఒకడు ప్రోత్సహించకుండా కూడా పిల్లల్లో కానీ యవనస్సులో కానీ పెద్దల్లో కానీ నేనున్నాను నన్ను పంపు అని ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి వారిని ఎంపిక చేయాలి. ప్రభు అలాంటి వారిని చూడాలని చెప్తున్నాడు. ఎవరా చురుకుదనం కలిగిన వ్యక్తులు, ఎవరా విషయంలో ఏ ప్రోత్సాహము ఏ రకమైన ప్రోద్బలము లేకుండా వారంతటి వారుగా వచ్చి కొన్ని పనులకు వారు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కొన్ని పరిస్థితుల్లో వారు మనకి దేవుని సంగతులను మనకు కనపరుచుకోవటానికి దేవుడు పంపుతూ ఉంటాడు. వారిని మీరు ఆ స్ఫురమైన దృష్టితో మీరు చూడకపోతే చాలా ప్రమాదం. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు వార్న్ చేస్తున్నాను. ఏంటంటే ఏంటంటే, సంఘంలో అప్పటికే కొంత స్థానికులు కొంతమంది చేరుంటారు. ఈ కొంతమంది చేరిన వారు కొత్తవారిని రానివ్వరు. ఎందుకంటే వీడి యొక్క ప్రాబల్యం తగ్గిపోద్దని, వీడి గుర్తింపు తగ్గిపోద్దని ఈ సెకండ్ లైన్ లీడర్స్ ఈ ఫస్ట్ లైన్లో ఉండేటువంటి వ్యక్తుల కొరకు తిప్పలు పడుతూ థర్డ్ లైన్ని పైకి రానివ్వరు. ఇది చాలా దారుణమైనటువంటి రాజకీయపు సంఘము అని చెప్తాను నేను. ఇది సంఘము కాదు, ఇది క్రీస్తు శరీరము కాదు. రాజకీయాలతో ఉండేది క్రీస్తు సంఘం కాదు, ప్రేమతో కట్టుబడేది క్రీస్తు సంఘం. మరి ఎందుకు వాళ్ళు రానివ్వట్లేదు అని అంటే, వాళ్ళకు చెప్తున్నాను కదా, మేమే ఉండాలి, మేమే చేయాలి, మేమే. ఒకరోజుకు వయసు పెరిగిపోద్ది, నీ కాలు చేయి పడిపోద్ది, అప్పుడు నువ్వు రావు, నువ్వు నేర్పవు. నెక్స్ట్ జనరేషన్కి ఏమైంది ఇప్పుడు, ఎలా వచ్చింది? నేను ఎప్పుడు మా సంఘంలో పిల్లలకు నేర్పించే మొదటి విషయం ఏంటంటే, నువ్వు ఒక పని చేయడం ప్రారంభించావా, వెరీ గుడ్. దీనిలో నువ్వు ఎక్స్పర్ట్గా మారిపోయావా, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, నెక్స్ట్ మరొకటికి నువ్వు ఆ పనిని హ్యాండ్ ఓవర్ చేయడం నేర్పించాలి. యూ షుడ్ టీచ్ దెమ్ టు లర్న్, అంతే. నో వే నేనే ఉంటాను అంటే నో, రేపు ఎల్లుండో దేవుడు నిన్ను పంపించేసి నాకు చెప్పేసి నేను పంపించామని చెప్పొచ్చు. సో నాయకునికి నువ్వు లోపడతావు, కాబట్టి నువ్వు మరొకరిని తీసుకొచ్చి తర్ఫీదివ్వు. ఎవరిని తర్ఫీది ఇవ్వాలి అడుగుతాడు వచ్చి నన్ను, అన్న మరి కంప్యూటర్ వర్క్ కదా నీదని, మరి ఎవరికి ఇవ్వాలి అని అంటే, నీ కళ్ళుతో వెతుకు ఎవరు నీకు ఉపయోగపడతారని, ఎవరు నీ వైపు ఆకర్షణగా ఉంటూ, ఎవరు నీ పనిలో ఉన్నటువంటి ఆ నైపుణ్యతను చూడటానికి ప్రయత్నం చేస్తూ ఆ పనిని ఆ వస్తువుని ముట్టుకోవడానికి ఆకర్షితగా నువ్వే వెతుకు. నువ్వు చెప్పు, లాస్ట్లో నేను ఫైనలైజ్ చేస్తాను ఎవరినో. నువ్వు ముగ్గురిని సెలెక్ట్ చేయి, నేను ఒకరిని ఫైనలైజ్ చేస్తానని చెప్తాను. అప్పుడు వాళ్ళు వెతికి అన్న పలానా వాడైతే ఈ పనికి అనిపిస్తుంది అంటే, అప్పటికే నా దృష్టిలో కొంతమంది ఉంటారు. ఎందుకు, దేవుడు నన్ను అట్లా ఏర్పాటు చేసుకునేటప్పుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చి దేవుడు ఆ నాయకుడిని సిద్ధపరుస్తాడు. సో నాయకుడికి తెలిసిన వెంటనే చాలా సంతోషంగా, రైట్, నువ్వు చెప్పింది కరెక్టే, ఆ వ్యక్తి నీకు పనికి ఉపయోగపడతాడు, బ్రింగ్ హిమ్. పిలిపించి వాడితో మాట్లాడి, నాన్న నీకు ఉన్నటువంటి దేవుని జ్ఞానాన్ని బట్టి నువ్వు ఈ పని చేయడానికైతే నాకు సంఘానికి ఉపయోగపడతావు, దేవుని పనికి నువ్వు పనికొస్తావు, కాబట్టి ఆ పని కొరకు నువ్వు సహకారాన్ని అందించాల్సి ఉంటుంది, వచ్చి నువ్వు కొద్ది రోజుల పాటు నేర్చుకో అని చెప్పి మనం ఇవ్వాలి. ఈ సెకండ్ లైన్ లీడర్షిప్ వాళ్ళు ఆ నెక్స్ట్ జనరేషన్ పైకి తీసుకురాకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. అది కనిపెట్టాల్సిన బాధ్యత నాయకుడిగా నీదే. పిల్లలు ఒకవేళ ఎప్పుడైనా మీ దగ్గర తల్లిదండ్రులతో వచ్చి, అమ్మ నేను వెళ్తుంటే ఆ అన్నయ్య రానివ్వట్లేదు, ఆ అంకుల్ తిట్టేస్తున్నాడు, ఆ పాసగారు అబ్బాయి నన్ను ఎంటర్ చేయనట్లేదు, నాకు ఇలా ఏమైనా మీ కంప్లైంట్స్ వస్తే అవి తిన్నగా మీరు సేవకుని దగ్గర తీసుకెళ్ళండి, ప్రభు దగ్గర తీసుకెళ్ళండి, ప్రభుతో మొర్ర పెట్టండి. అట్ ద సేమ్ టైం మీ సేవకునికి ఆ విషయం తెలియచేయడానికి ప్రయత్నించండి. తద్వారా నాయకత్వాన్ని సరైన పద్ధతిలో తయారు చేయడానికి ఆత్మ ద్వారా నడిపించబడవుతుంది. కాబట్టి ఏ ప్రోత్సాహము, ఏ పుష్యం లేకుండా ముందుకొచ్చే వాళ్ళని చూడండి. నెంబర్ 5, వాక్యం చదవడం కానీ, వాక్యాన్ని అడగడం కానీ, వాక్యాన్ని ధ్యానించడం కానీ, వాక్యాన్ని ప్రకటించేవారు కొంతమంది కనపడతా ఉంటారు మనకి. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న వారిని మీరు ఎంపిక చేయడానికి సిద్ధపరచబడాలి. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం చదవడం కానీ, వాక్యమును అడగడం కానీ, వాక్యాన్ని ధ్యానించడం కానీ, వాక్యాన్ని ప్రకటించే లక్షణాలు కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయి. వాళ్ళని మీరు వయసును బట్టి కాక, వారి యొక్క జెండర్ను బట్టి, స్త్రీ పురుషులు అనే దాన్ని బట్టి కాక, వాళ్ళల్లో ఆ చురుకుదనం కలిగినటువంటి వ్యక్తులను మీరు చాలాసార్లు ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారు దీనికి ఉపయోగపడతారు అనే విషయం మీరు చూడాల్సింది. ఎందుకంటే దీనిలో చాలా మంది సంఘంలో వారి తలాంతులు ఎన్ని ఉన్నప్పటికీ రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి దూసుకుపోయే స్వభావం, రెండోది ప్రతిదానికి వెనకాతలుండి గమనించే స్వభావం. మనకి ఎవరేమో, మనల్ని పిలవరేమో, మనకి చెప్పరేమో, మనం చెయ్యగలమా, అయినా ఆ సిస్టర్ గారు ఉన్నారు కదా, అయినా ఆ బ్రదర్ ఉంటే అందరి పనులు ఆయనే చేస్తాడు, మనల్ని ఎల్లనిస్తారా, ఇలాంటి చాలా మంది బెరుకు స్వభావాలు కొంతమంది దూరదూరంగా ఉంటారు. వాళ్ళని పిరికి వారేం కాదు, అవకాశాలు లేక, అవకాశాన్ని మనం కలిగించక, ఆ ఇన్విటేషన్ ఇవ్వక, ఆ పరిస్థితుల్లో మనం నష్టాన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ పరిస్థితుల మధ్య ఎక్కడైతే మనం నష్టం కలిగిస్తున్నామో చూసుకుంటూ వాళ్ళని త్వరగా మనం దాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాంటి వారిని మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు సంఘంలో విశ్వాసులుగా ఉన్నట్లయితే, ఈ పరిచర్యలలో మీరు ఎక్కడైనా వెనకబడుతున్నట్లయితే దాని నుంచి ముందుకు రండి. వాక్యం చదవటంలో రెఫరెన్స్ ఇచ్చిన వెంటనే 20 మంది అరిసేసి అదేంటో వినపడకుండా మానేయడం కాదు. ఒకవేళ రెగ్యులర్గా ఒకరు చదువుతున్నట్లయితే, మరొకరు చదివే వారు ఎవరైనా వినపడినట్లయితే వారిని కూడా ముందుకు తెచ్చుకుని, ఈ విషయాన్ని మీరు చదవండి, నేను మీరు ఒకటి చదవండి, నేను ఒకటి చదువుతాను అనే సహకారాన్ని, అలాగే ఇంకెవరైనా చదవగలరేమో అనే వాళ్ళకి ప్రోత్సాహాన్ని, చదవటానికి కావాల్సిన అవకాశాన్ని, ఈ మూడింటిని మనం క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. 6వ విషయం చెప్తున్నారు, ఎక్కడైనా ఏదైనా పరిస్థితులు వచ్చేటప్పుడు మరి బరువులు మోయిట బాధ్యతగా పరుగులెత్తి తీసుకునే వారిని మీరు చూస్ చేసుకోండి. వాళ్ళు బరువులు మోస్తారు. అంటే బరువులు మోయడం అంటే ఇసుక మస్తాలను సిమెంట్ మూటలు మోయటం కాదు, వాళ్ళు కొన్ని బాధ్యతలని మనం చెప్పినప్పుడు చెప్పక ఉన్నానే వారు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మనతో పాటు ఆ పనులు చేస్తూ ఉంటారు. అలాంటి చేసేటువంటి వారిని మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఉదాహరణకు మీరు వంటలు ఏదైనా కార్యక్రమం సంఘంలో జరుగుతున్నటువంటి పాస్టర్ గారు మీకు డ్యూటీలు అయ్యాలా, మీరు ఆ కార్యక్రమాన్ని బట్టి వచ్చేసి గబగబా అక్కడ ఆటోలో దించుకోవటం కానీ, లేకపోతే ఆటోకి ఎత్తడానికి మార్కెట్కి వెళ్ళడం కానీ, లేకపోతే సామాన్లన్నీ మీరు మోసుకొచ్చేయటం కానీ, ఇవన్నీ మీరే చేస్తారా? ఒకవేళ మీకు వాహనం ఉంటే దానితో మీరు పనిచేయచ్చు, ఒకవేళ చేతులకు బలం ఉంటే దాంతో మీరు పనిచేయచ్చు, వంట చేయటం మీకు తలాంత అయితే మీరు ఆ గరిటలు తిప్పడంతో పనిచేయచ్చు, వడ్డించడం మీకు జ్ఞానం అయితే అప్పగించబడిన పరిచర్య కన్నా ముందు సమర్పించుకున్న పరిచర్య చాలా ముఖ్యమైన ఉంటుంది. సో సమర్పించుకున్న తర్వాత అది నిష్ణాతతోనూ నైపుణ్యతతోనూ జ్ఞానంగానూ చెయ్యకపోతే అప్పుడు మీరు వారిని వేరే విధులకు తప్పించి ఆ పనిని మరొకరికి నేర్పించాలి. సో నా దగ్గరికి ఎవరైనా పిల్లలు వచ్చి వాళ్ళు ఏమైనా చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళని కరెక్ట్ చేస్తాను, నేను అన్ని పనులు కరెక్ట్ చేస్తాను. దేవుని మహాకృప ఏంటంటే సేవకు రాకమునుపు కొద్ది కాలం క్యాటరింగ్లు చేసేటప్పుడు వాళ్ళతో పాటు కలిసి పనిచేశాం, అందువల్ల మాకు అనుభవం ఉంది. సో ఏది ఎలా సర్వ్ చేయాలి, ఏది ఎలా కొయ్యాలి, ఏది ఎలా వండాలి, ఏ పదార్థం ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఒకవేళ అది పాడు కాకుండా దాన్ని ఎలా బాగు చేసుకోవచ్చు, కొన్ని విషయాలు దేవుడు ఎందుకో సేవకు ముందు నేర్పించడం సేవలో ఉపయోగపడేటట్లు. సో వాళ్ళు నేర్పిస్తాను, వాళ్ళు ఎప్పుడైనా వచ్చిన వెంటనే నన్ను అలా తీసుకురాకూడదు, ఇలా తీసుకురావాలి, పెద్దవాళ్ళు కదా అక్కడ కూర్చున్నారు వాళ్ళకి ఇలా ఇవ్వాలి, ఇది మర్యాద, ఇది క్రమం. మరి ఎందుకంటే వాళ్ళని సంఘనాయకత్వానికి సిద్ధపరచడం, ఒక చిన్న విషయంలో వాళ్ళకు ఒక తర్ఫీదునిచ్చి వాళ్ళని మనం చిన్నబుచ్చకుండా, వాళ్ళని వెటకారం చేయకుండా, వాళ్ళని అవమానపరచకుండా ఒక ప్రేమపూర్వకమైన ప్రోత్సాహం ఇచ్చిన వెంటనే వాళ్ళు ఎంత సంతోషంగా అన్నయ్య తప్పకుండా అనయా అని వెంటనే నీకు ఇంకా కొంచెం పరిచయం చేయడానికి ప్రభు కొరకు సిద్ధపడతారు. కాబట్టి అలాంటి బరువులు ఎత్తేవారు, పరుగులు ఎత్తేవారు, బాధ్యతలు తీసుకునేవారు ఎవరైనా ఉంటే వారిని మీరు చూస్ చేసుకోండి. వారు ఖచ్చితంగా సంఘక్రమానికి ఉపయోగపడటానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి అవయవం అది, ఆ పని ఆ ప్రదేశానికి రావాల్సి ఉంది అని వచ్చేసారు. వారిని మీరు ఉపయోగించుకోకపోతే రైట్ పర్సన్ రైట్ ప్లేస్ రైట్ టైం రైట్ సీట్ జరగకపోతే రాంగ్ పర్సన్ విల్ కమ్ అండ్ సిట్ ఇన్ ద రైట్ ప్లేస్, అప్పుడు జరగాల్సిన నష్టం ఇంత జరగదండి. తప్పుడు మనిషి సరైన ప్రదేశంలో ఉంటే ఏం జరుగుద్ది, వాడు అధికారాన్ని బట్టి చాలా నష్టాన్ని కలిగిస్తాడు, అలా జరగకూడదు, చూసుకోండి. నెంబర్ 7, 1 మైల్ రమ్మంటే 2 మైళ్ళకి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని చూడండి. దేవుని యొక్క పరిచర్యకు వాళ్ళు చాలా ఉపయోగపడతారు. నీతో పాటు ఎవరైనా 1 మైల్కి రమ్మంటే 2 మైళ్ళకి వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు ఆ పని విషయంలో మరి అంకిత భావంతో పనిచేయగలిగేటువంటి వ్యక్తుల్ని మీరు ఇక్కడ చూడాలి. ఉదాహరణకి నేను ఈ విషయాన్ని చెప్పేటప్పుడు ఇంకొక మాట కూడా కలపాలి, ఏంటంటే ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, ఉద్యోగంలో వాళ్ళకి ఎప్పుడు ఏం ఆలోచన ఉంటుందంటే నేను 8 గంటలకు డ్యూటీకి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు దిగిపోవాలి అని, అంటే 6 గంటలు 1 నిమిషం కూడా ఉండడం ఖాళీ చేసి వచ్చేస్తాడు. ఈ రెగ్యులర్గా కళాసి పని లేకపోతే నా డబ్బుతో పని శరీరాన్ని అప్పగించి పని చేసుకునే పని, అంటే మూటలు మోయటం బరువులు మోయటం ఇలాంటి పనులు ఉంటాయి చూసారా, వీళ్ళు ఏం చెప్తారంటే నాన్న ఇది కూడా తీసానంటే నేను దానికి ఒప్పుకోలేదు కదా, నేను ఎందుకు తీయాలి అని ఉంచుంటాడు. ఒకవేళ ఏమైనా చేయాలంటే నాకేంటి, ఇంకో 10 రూపాయలు ఇవ్వండి ఆ పని కూడా చేస్తాను, ఒక 50 రూపాయలు ఇవ్వండి ఆ గంట అది కూడా తీసేస్తాను, లేకపోతే ఇంకో 1000 రూపాయలు ఇవ్వండి అది కూడా నేను కంప్లీట్ చేస్తాను. వీళ్ళు బేరాలు ఆడతారు, ఇలాంటి వాళ్ళు సేవకు ఉపయోగపడరు, సేవకు ఉపయోగపడరు. కానీ నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రతి పనికి ఆయన జీతం ఉంది. అంటే నేను దేవుని కొరకు ఒక ఉద్యోగి ఒక సంస్థలో పనిచేసేటప్పుడు గంటకి ఒక 80 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు వాటికి ఇచ్చే క్యాలిక్యులేషన్ నుండి నెలకి జీతం ఇస్తే అన్ని గంటల పని ప్రభు దగ్గర పనిచేస్తే 1000 రూపాయలు నీ అకౌంట్లోనే ఉంటాయి, అది జీతమిస్తాడు. కాకపోతే ఇక్కడ జీతాన్ని ఆశించి పని చేయకూడదు, పని సమర్పణను బట్టి జరగాలి, సమర్పణ సంతోషంగా జరగాలి, ఆ సంతోషమైనది ఉత్సాహంగా జరగాలి. ఎప్పుడు ఏది ఆశించకుండా రివార్డు కానీ అవార్డు కానీ ఆశించకుండా దాని కొరకు మనం ప్రతిఫలం ఆపేక్ష లేకుండా పనిని జరిగించాలి. కాబట్టి 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు రాగలిగేటువంటి వ్యక్తులు, అంటే కరాన ఈ పని చేసేద్దాం అంటే అన్నయ్య ఇది కూడా చేసేద్దాం అనేటువంటి స్పోర్టివిటీ చాలా సీరియస్గా పనిచేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. నాతో కొంతమంది పిల్లలు ఉన్నారు, నేను ఎప్పుడన్నా నాన్న అలిసిపోయారు పొందనంటే అనయ్య వేడి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రేపంటే అవదని ఇప్పుడే చేసేద్దాం అనియా కొంచెం చూడండి అరే వెంటనే నేను అరే బాబు వీళ్ళు కొంచెం కష్టపడుతున్నారు, వీళ్ళకి ఏదైనా టీయో కాఫీ అరేంజ్ చేయంటారా, ఏదైనా స్నాక్స్ అని పెట్టండి, నన్న చేసేంటారు లేండి అని కొంచెం వాళ్ళతో పాటు కొంచెం చురుకుదనం ఇవ్వగానే ఆ 2 రోజుల పని 1 గంటలో అందరూ సమిష్టిగా 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు రావడం అంటే అది టక్ టక్ మన ఆ రోజు ఆ పని కంప్లీట్ చేయబడుతుంది. అంతేగాని ప్రతిసారి పాస్ట్ గారు తోముతేనే పాస్ట్ గారు ఏది ఇస్తేనే పాస్ట్ గారు పని అంతా చేయించుకుంటారు, కనీసం హ్యాపీ కూడా ఎవరో అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. నాతో పాటు మీరు ఎప్పుడన్నా సేవకు రండి, నేను తిన్నాం మిమ్మల్ని తిన్నేవనో అంత పిసినారు నేను సేవకు వస్తే నా చర్చిలో పనికి రండి. మీరు ఆ పని చేసేటప్పుడు మీ జీతము మీకు ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ మీకోసం ప్రార్థన చేస్తూ నిరంతరము ఆ సమయానికి వాళ్ళకి ఏమి లేకపోతే వెంటనే అక్కడి నుంచి తెప్పించి వాళ్ళకి ఇచ్చి మీరు తినండి తర్వాత పని చేయడం చేస్తాను. నాతో సేవకు వస్తే మాత్రం వాడికి అన్నం పెట్టను, కనీసం సోడ కూడా తాగం రోడ్డు మీద. ఎందుకంటే మేము వెళ్తున్న పని దేవుని పని, దేవుడే మా జీతం ఇవ్వాలి, దేవుడే మా ప్రతిఫలాన్ని చూడగలగాలి, దేవునికే నా సమర్పణ చూడగలగాలి. అంతేగాని సుఖం పొందుకోవడానికి సంతోషం పొందుకోవడానికి అవసరమే లా, ఎప్పుడూ అలాంటి పని చేయలేదు మేము ఇంతవరకు. వీళ్ళు అందరూ అంటూ ఉంటారు ఎప్పుడన్నా మీటింగ్కి ఇక్కడ విశాఖపట్నం బయలుదేరి హైదరాబాద్ వచ్చినా, కారు మీద విజయవాడ వచ్చినా, అసలు మధ్యలో ఎక్కడా ఆపకూడదు. ఎప్పుడన్నా ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఇంట్లో నుంచి ఏమైనా ఇస్తే తీసుకొస్తా, లేదా తట్టుపళ్ళు పెట్టుకుంటాం, ఎక్కడో ఒక చిన్న 5-10 నిమిషాలు, అది పెద్ద షాపు పెద్ద హోటల్ కూడా ఉండదు రోడ్డు మీదే. కొంతమంది అనుకుంటారు అన్నతో వెళ్తే ఏముండదా అక్కడికి వెళ్ళి నేను తిన్నా వాళ్ళని తినిపించను. అంటే ఉద్దేశం ఏంటంటే దేవుని పని యొక్క ఆసక్తి నాకు ముఖ్యం, తిండి కాదు నాకు ముఖ్యం, నిద్ర కాదు నాకు ముఖ్యం, సుఖం కాదు నాకు ముఖ్యం, పని ముఖ్యం. సో అలాగా సమర్పణ కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఇది నా లక్షణం కాబట్టి చెప్పాను, ఇది నేను గొప్ప అని చెప్పడానికి కాదు, గుర్తించండి. 8వ విషయం, కుటుంబ బాధ్యతలను చక్కగా చాలా సమన్వయంగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని మీరు చూస్ చేసుకోండి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో వాళ్ళు అసలు ఎక్కడ అక్రమం చేయకుండా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. దే ఆర్ వెరీ కైండ్ టు ఫ్యామిలీ. మొట్టమొదట ప్రయారిటీస్లో కుటుంబానికి ఇస్తూ చాలా జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో వారి నడతలను కనిపెడుతూ ఇంటి వస్తువులు ఉన్నాయో లేవా, ఇంటికి ఆహారం ఉందా లేదా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అలాంటి వారి ఇంటి వారి అందరి బాధ్యతలు కూడా చక్కగా చూసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా చూస్తూ వారిని దేవుని పనికి మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ ఉపయోగం మీ సంఘము బాధ్యతయుతమైన నాయకత్వం కిందకి తేగలదు. చిన్నపిల్లలు ఉంటారు దీనిలో, 10th క్లాసు ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు, గృహ నిర్వాహకత్వం బాగా తెలిసిన వాళ్ళు, గృహ పరిపాలన బాగా తెలిసిన వాళ్ళు, ఇంటిని వాళ్ళ ఒంటిని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. అలాంటి వారిని కూడా మీరు ఎంపిక చేసుకోవాలి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, కొంతమంది ఉంటారు నన్ను ఇంట్లో చెప్పావా అని అంటే చెప్పక్కర్లే ఎప్పుడు ఏంటరా, చెప్పాలి కదా నువ్వు ఎక్కడున్నావు అని అంటే వాళ్ళే కాసేపు ఫోన్ చేసి ఊరుకుంటారు. వాళ్ళు ఊరుకోవటం ఏంటరా, నువ్వు ముందు చెప్పాలి బాధ్యత కదా. అంటే చూసారా, పనుల విషయంలో దేవుని పనికి ఉన్నటువంటి ఆసక్తి, కుటుంబానికి నిర్లక్ష్యత, బాధ్యత లేదు. అలాంటి వారు ప్రభు పనికి ఉపయోగపడరు, చర్చి పనికి ఉపయోగపడతారు. ప్రభు పనికి ఉపయోగపడగలిగే సహకారత్వాన్ని ఎంచుకోవాలంటే ఇంటికి బాధ్యత కలిగి ఉండాలి, ఒంటికి బాధ్యత కలిగి ఉండాలి, దేవుని ఇంటికి బాధ్యత కలిగి ఉండాలి. మూడింటిని కూడా వాళ్ళు చూసుకోగలగాలి. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. 9వ విషయంకి వస్తున్నా, ఎక్కడైతే ఏ ఏ విషయాలలో మన చుట్టూ చాలా మందిని కూర్చునేటప్పుడు, మనం మాట్లాడుకునేటప్పుడు కానీ మన మాటల పద్ధతుల్లో ఈ పద్ధతులు, నేను చెప్పే పద్ధతులు లేని వాళ్ళని చూడండి. మొట్టమొదటిగా ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి చిన్నంతరం పెద్దంతరం లేకుండా సెటార్లు వేసే వాళ్ళని చూడండి. కొంచెం కామెడీ అంటే చాలా ఇష్టం కదా మనందరికీ, అందరూ కూడా కామెడియన్సే కదా మనం ఎక్కువ మంది. ఎక్కువ కామెడీ చేసుకోవటానికి కావాల్సినటువంటి సెటైర్లు వేసేటువంటి వ్యక్తులు కానీ, సొనిగే వ్యక్తులు కానీ, సొను కూడా ఉంటుంది చూసావా, అలా వెనకాతల ముందు ప్రతిదానికి సొనుగుతూ ఉంటారు. ఇచ్చినా సొనుగుతారు, ఇవ్వకపోయినా సొనుగుతారు, చేసినా సొనుగుతారు, చేయకపోయినా సొనుగుతారు, ఏం చెప్పినా చెప్పకపోయినా సొనుగుతారు. ఈ సొనుగుడు లేనటువంటి వారిని మరి బ్యాక్ బైట్, వెనకాతల మాట్లాడతారు, ముందు మాట్లాడరు, ముందు నవ్వుతారు, వెనకట్లో చాడు సాగదు మీకు ఏం తెలుసండి అంటారు. ముందు బాగానే పలకరి సర్ప్రైజ్ అడుగుతున్నా అంటారు. వెనక్కి వచ్చేసాక అమ్మో ఆవిడతో జాగ్రత్తగా ఉండాలని బాబు, అంతకంది దాటే మనకు చాలా ప్రమాదం ఏంటంటే సంకేతాలు వెనక ఇస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వారిని ముందు మీరు గుర్తుపట్టి ఇలాంటి వారిని దేవుని యొక్క పనికి ఎప్పుడూ కూడా ఉపయోగించకండి. అంటే సేవకుడు ఎంత మెలకుగా ఉండాలో అర్థమవుతుందా, ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో గుర్తొస్తుందా, అంటే ప్రతి విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉండాలంటే అది క్రీస్తు శరీరము, క్రీస్తు మరణించడం ద్వారా తిరిగి లేచిన మొదట ప్రాథమిక సంఘము, శరీరము, క్రీస్తు పరిశుద్ధత, క్రీస్తు కొరకు సిద్ధపరచబడే కన్యక, దానిని పాడు చేసేటువంటి అంతరంగంలో కానీ శారీరకంగా కానీ మనం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది నాయకులుగా. సెటైర్లు, సొలుగుడు, వెనక మాట్లాడేటువంటి అలవాట్లు లేక కామెంట్లు చేసే వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా మీరు ఎంపిక చేయదు. వాళ్ళని జాగ్రత్తగా ఉండండి. అలాంటి అలవాటు లేని వాళ్ళని మీరు ఎంపిక చేసుకోండి. అంటే నేను సంఘానికి చెప్పే విషయం ఏంటంటే ఇలాంటి లక్షణాలు నీకు ఉండుంటైతే నువ్వు ఇప్పటికే దేవుని మందిరంలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అయ్యున్నా ఇప్పటికీ దేవుని పని కొరకు నీ శిష్యత్వపు సహకారాన్ని ఇవ్వలేకపోతున్నావు అంటే నీకు ఈ లక్షణాలు ఉన్నాయని, ఈ లక్షణాలను నువ్వు మార్చుకుంటే దేవుడు నిన్ను మార్చుకుంటాడని, ఇంకా మారు మనసు పొందాల్సిన అవసరం ఉందని, నిజముగా ఆత్మచేత నడిపించబడవలసిన లక్షణం నీకు కావాలని నీకు అర్థమవ్వాలి. అందుకే మంచితనంతోనూ అలాగే పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన మంచి పేరు కలిగిన అంటే ఎందుకు ఈ పనులు మారుతాయి. అందుకు మీరు పరిశుద్ధాత్మ ఉందా లేదా అనేది మీరేమి స్క్రూటిని చేయడానికి ప్రయత్నం చేయదు, కానీ లక్షణాలను బట్టి వాళ్ళలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోండి. నంబర్ 10, గ్రూప్గా కాకుండా టీమ్గా పనిచేసే వారిని ఎంపిక చేయండి. గ్రూపులు వేరు, టీమ్స్ వేరు. టీమ్ స్పిరిట్ అంటే అందరం కలిసి అందరినీ కలుపుకుని పనిచేయటం. గ్రూప్ అంటే మేమే ఉండాలి, మేమే చేయాలి అనేటువంటి దృక్పథంతో పనిచేయటం. ఇది సంఘాల్లో చాలా రాజకీయాలు, కులాన్ని బట్టి, కలర్ను బట్టి, ప్రాంతీయతను బట్టి, భాషను బట్టి, ఉద్యోగ ధర్మాలను బట్టి, ఉద్యోగ స్థితులను బట్టి, మరి పాస్టర్ గారితో వాళ్ళకు ఉండేటువంటి అటాచ్మెంట్ అంటే వాళ్ళకి మాకు ఉండే ఇంటిమసీని బట్టి ఇలాంటి గ్రూపులు తయారవుతాయి, టీములు తయారవ్వాలి. ఈ గ్రూప్ ఎప్పుడైతే తయారయ్యిందో రాజకీయ వ్యవస్థ మళ్ళీ లోకం సంఘంలోకి ప్రవేశం. ప్రవేశిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా మన రాజకీయాలు చేయడానికి వీల్లేదని, క్రీస్తవ సంఘము క్రీస్తు కొరకు ప్రత్యేకించబడింది తప్ప లోకం కొరకు ఎంపిక చేయబడింది కాదని గుర్తించండి. ఎవరైతే టీమ్గా పనిచేస్తారో, కలుపుకుని పనిచేస్తారో, కలుపుగోలుగా ఉంటారో వాళ్ళని చూడండి. మేము మాకు చెప్పారు మీరు రాకండి, ఇది మా పని, మీరు దూరంగా ఉండండి అని నేను మా సంఘంలో ఒకసారి ఏదో పని చెప్పినప్పుడు వాళ్ళు ఈ పని మాకు చెప్పాడు అన్నయ్య మీరు రాకండి అన్నారు. వెంటనే అమ్మాయి నా దగ్గరకు వచ్చేసింది, వచ్చేసి అన్నయ్య మీరు వాళ్ళకే చెప్పారా, మేమెవరూ చేయకూడదా అని. నువ్వు ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు ఏమమ్మంటే, కోపం కాకపోతే ఏంటన్నయ్యా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాను. వాళ్ళ దగ్గర వ్యక్తపరచాల్సింది నువ్వు నా దగ్గర వ్యక్తపరచడం ముందు తప్పు. నా దగ్గరికి ఏ విషయం వచ్చినా ఫస్ట్ నేను వాళ్ళని కరెక్ట్ చేస్తాను, విషయం తర్వాత ఎలాంటి విషయం వచ్చినా ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళల్లో క్రీస్తు స్వరూపం రాకుండా అడ్డుపడుతున్న పాపం అప్పుడే గుర్తించబడుతుంది. సో బయటకు వచ్చేసిన ముందు ఇది తప్పు, ముందు నువ్వు ఆపు, అది చెడ్డది, ఇప్పుడు ఏంటి చెప్పు సమస్య. రైట్, ఎవరు చెప్పారు నీకు? పలానా ఆ అమ్మాయిని పిలిచి, ఏమ్మా ఇది మీకొక్కరికే ఇవ్వబడిందా, అందరిది కాదా, ఇది నాది నీది అని పంచుకునే స్వభావం నీ ఇంట్లో నుంచి వచ్చింది, సంఘంలోకి వచ్చి ఇప్పటికి నువ్వు అది నేర్చుకోలేదు ఎందుకు, ఆమె నీతోనే పనిచేస్తుంది, మీ ఇద్దరు కలిసి పనిచేయని చెప్పి వాళ్ళిద్దరికి కలిపి అసైన్ చేస్తాను ఆ పని. అంటే పనులు ఎలాంటివైనా గ్రూపులు కట్టడం కాకుండా టీమ్గా పనిచేయడం అనేది నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తి. అలాంటి పద్ధతులు కలిగిన వారిని మీరు ఎంపిక చేయండి, వారు ప్రభు కొరకు ధర్మమైన పనికి న్యాయంగా వారు ఉపయోగపడతారు. 11, లోతైన పరిశీలన, సూక్ష్మ గ్రహణ శక్తి, దూర ఆలోచన కలిగిన వారిని మనం ఎంపిక చేయాలి. చాలా వాళ్ళు, చాలామంది కొంతమంది లోతుగా పరిశీలిస్తూ ఉంటారు, వారు చాలా పరిశీలనగా చూస్తూ చిన్న చిన్న విషయాలను కూడా సూక్ష్మంగా గ్రహించే శక్తి కలిగి ఉంటారు. మరికొంతమంది దూర ఆలోచన లేక దూరదృష్టి కలిగి ఉంటారు. అలాంటి వారిని మీరు ఎంపిక చేసుకోవాలి. ఖచ్చితంగా అన్ని కనులతో మనం చూడలేం, అన్ని అవయవాలతో మనం పరీక్షించలేం. మనకు కొంతమందిని దేవుడే పంపిస్తాడు, వాళ్ళకి ఆ పనులు కలిగి ఉంటాయి. వీళ్ళలో చాలా ఎక్కువగా స్త్రీలు, ముఖ్యంగా పిల్లలు, ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిగి ఉన్న తల్లి ఆ ప్రతి విషయాన్ని చూసే అంశం ఒకలాగా ఉంటుంది. పిల్లలు లేని వారు ఒకలాగా చూస్తారు, వృద్ధులైన వారు మరొక అనుభవంతో చూస్తారు, మరికొంతమంది బద్ధకస్తులైన వారు మరొక అనుమానంతో చూస్తారు. సో అలాంటి విషయాల మధ్య మనం ఎవరెవరిని ఎంపిక చేసుకోవటం ద్వారా దేవుని పరిచర్య సంఘక్షేమం ముందుకు వెళ్తుందో, అనేక పరిచర్యలకు వారు సిద్ధపడగలరు అనేది మీరు పరిశీలించుకోవాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సంఘములోకి వచ్చిన తర్వాత కేవలం ప్రార్థన, విశ్వాసము, ఉపవాసము, భక్తి ఇయే నేర్చుకుంటున్నారు. మీ లక్షణాలు ప్రభువుకు ఉపయోగపడతాయి అనే విషయం మీకు ఎవడో చెప్పడు, అలాంటి వాళ్ళు మీరు ఎంపిక చేయరు. మీరు ఇంకెక్కడి నుంచో వచ్చి మీ సేవలో దూరుతారు అనుకుంటారు. ఎక్కడి నుంచి వస్తారు, నువ్వు తయారు చేయకుండా విత్తనాలు నీ దగ్గర పెడితే పంట చేసుకోవాల్సింది నువ్వు కదా, విత్తనాలను పెంచి పెద్ద చేసుకుని నీరు కట్టి అన్ని పెద్ద పెంచే దేవుని కృపను పెంచాల్సింది నువ్వు కదా. నువ్వు సంఘాన్ని తయారు చేయకుండా, నువ్వు నాయకత్వాన్ని తయారు చేయకుండా ఎవడు ఉపయోగపడతాడు ఇప్పటి వరకు నీకు కళ్ళు దృష్టి లేకుండా, ఎంతసేపు నీ పిల్లలను సస్తంటే, లేకపోతే ఇంకెవడో ఎక్కడి నుంచో అనుకుని ట్రైనింగ్ అని తీసుకుంటే నీ సంఘము చెడిపోతుంది. ఒక సమయం వచ్చేటప్పటికి దానిలో పిల్లలు లేచి అందుకోవడానికి నాన్న నువ్వు వెనకతలు కూర్చో నేను డ్రైవ్ చేస్తాననే స్థాయికి ఎదగకపోతే నష్టం కలిగిస్తారు. జాగ్రత్త, అందుకే ఈ విషయాలను చెప్తున్నారు. లోతైన పరిశీలన, సూక్ష్మ గ్రహణ శక్తి, దూరాలోచన కలిగిన వారిని మీరు చూసుకుని వాళ్ళని ఈ పరిచర్యకు మీరు అవకాశానికి ఉపయోగించుకోవాలి. ఒకళ్ళు లేదనుకోండి, వాళ్ళ దగ్గరికి మీరే వెళ్ళి సేవకులుగా, మరి అయ్యగారు నాకు ఈ విషయంలో చిన్న ఆలోచన వచ్చింది, దయచేసి మీ ఆలోచన కూడా నాకు తెలియచేయండి, వాళ్ళ సూచన, వాళ్ళ సలహాలు, వాళ్ళ సంప్రదింపులు మీరు తీసుకోవాలి. అలాంటి పెద్దల యొక్క ఆలోచన కర్తలు అనేకులు ఉండడం శ్రేష్ఠకరం కాబట్టి మీరు వాళ్ళని ఎంపిక చేయడం ద్వారా వారు పెద్దరికాన్ని తీసుకుని పరిస్థితుల మధ్య మనం తొందరపడు ఏమైనా అడుగు వేసినా వాళ్ళు వచ్చి మనకి చెప్పగలిగే ఆ హెల్దీ గ్యాప్ మనం ఇవ్వగలగాలి. అంతేగాని నాకు ఇష్టం, ఒకసారి నేను కమిట్ అయిపోతే నేను ఎవరి మాట ఎన్నో, అలాంటి నువ్వేమీ సినిమా డైలాగులు కొట్టకు. ప్రతిసారి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు సులభముగా లోబడమని చెప్పే జ్ఞానం ఇస్తాడు. అందుకే అది పైనుంచి వచ్చింది అయితేనే, కింద నుంచి వచ్చింది అయితే తిరగబడే జ్ఞానం అది. జాగ్రత్త, 12 విషయం చెప్తున్నాను. చాలామందికి చక్కటి భాష, చక్కటి మాట, చక్కటి లౌక్యం, చక్కటి జ్ఞానం, చక్కటి తెలివితేటలు ఇలాంటి వాటిలు మనకు చాలామంది కనపడుతూ ఉంటారు. పొరపాటును కూడా ఇలాంటి వాళ్ళని ఎంపిక చేయకండి. నేను మరి అది చెప్పడానికి ఇది చెప్తున్నాను. వాళ్ళ భాష పద్ధతులు కానీ, వాళ్ళు మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడని మంచి తెలుగు మాట్లాడతాడు, అవన్నీ నీకు ఎందుకే, దేవుడు నత్తోడు పెద్దలకు అభిషేకం ఇస్తాడు. ఆడి తెలివితేటలను బట్టి, ఆ రూపాన్ని బట్టి, ఆ రంగుని బట్టి. అది నాకు ఇప్పుడు ఇంకోటి గుర్తొచ్చింది, సమూయేలు నువ్వు వెళ్ళి బాబు నేను అక్కడ యశ్వ కుమారులు పిలుస్తున్నాను, ఆడి మీద నూనె పోసిరా అంటే మనోడు నూనె పోసుకున్నాడు, పట్టుకుని వెళ్ళి కొమ్ములోని ఎదురు చూస్తున్నాడు. ఎవడెత్త ఎర్రగొస్తాడు, ఎవడు పెద్దకు వస్తాడు, ఎవడు సైజు సౌండు చూసుకుంటున్నాడు. ప్రభునడు ఈయనగా తీసే అంటే లాస్ట్లో వచ్చాడు పశువులు కాసుకునే దావీదు. అప్పుడు అర్థమైంది మనోడికి, దేవుని దృష్టిలో ఎంపిక వేరు, మనుషుల దృష్టిలో ఎంపిక వేరు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. నువ్వు నీ మనుషులు చూసేటప్పుడు ఎక్కడ కూడా వాళ్ళల్లో భాష, జ్ఞానము, తెలివితేటలు, లౌక్యము, ఇలాంటి బలము ఇలాంటి అస్సలు చూడకండి. మరి దేని బట్టి చూడాలి? వాళ్ళలో సీరియస్నెస్, సిన్సియారిటీ, వాటిని బట్టి చూడండి. ఒక పని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత సీరియస్గా చేస్తారు, ఎంత సిన్సియర్గా చేస్తారు, అది ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు తప్పక ఎంపిక చేయొచ్చు. ఈ సీరియస్నెస్, సిన్సియారిటీ గురించి మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. కొన్ని సందర్భాలలో వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉంటారంటే మనకన్నా సిన్సియర్గా ఉంటారు. యూ షుడ్ ఆనర్ దెమ్. తప్పక అరే నాన్న నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉన్న ఈ విషయాన్ని కనపరుస్తూ అది ఎంకరేజ్ చేస్తూ మీరు ఆ ప్రోత్సాహం మాటతో వారిని బలపరచుకుంటూ సేవ పరిచయలోకి వారి శిష్యత్వాన్ని సిద్ధపరచాలి. 13వ విషయం త్వర త్వరగా వెళ్తున్నాను, గమనించండి. తర్వాత మీరు 2-3 సార్లు విని ఈ లక్షణం నా లేకపోతే, నా పిల్లలు లేకపోతే ఇది పెంచాలని తండ్రి యజమానిగా తల్లిగా మీరు మీ పిల్లలకు టీచ్ చేయండి. సంఘ కాపరిగా నీకు లేకపోతే నువ్వు నీ సంఘంలో ఇలాంటి పెంచాలనే విషయం సిద్ధపరచుకో. 13వ విషయం, ప్రతి విషయంలో ఎక్కడైనా సరే అనుమతి తీసుకోవాలి, అంగీకారాన్ని తీసుకోవాలి, అడగడం నేర్చుకునేటువంటి వారిని ఎంపిక చేయండి. సెల్ఫ్ డిసిషన్స్ తీసుకోవడం, ఏం అవ్వదులే అనుకోవడం, పర్వాలేదులే అనుకోవడం ఎప్పుడు అలాంటి వారిని ఎంపిక చేయకండి. ఒక సందర్భంలో నేను ఒక బకెట్ ఇచ్చి, నాన్న ఇది మీరు పనిచేసిరండి, అది డిస్ట్రిబ్యూట్ చేయండి, వంట వడ్డిచ్చేసి రండి అని చెప్పాను. వడ్డిచ్చేసి రమ్మంటే ఆ క్రౌడ్ ఏం చేశాడంటే వెనక వరుసలో కూర్చున్న వాళ్ళని చూడకుండా ఫటాఫటాఫట వాడి గరిటి గరిటిని శుభ్రంగా అందరికీ అందించాడు. ఎందుకంటే ఆ వాడి గ్రామానికి, అదే వాడి వీధికి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, అందుకని వీడిని పంపించాను ఎల్రా అని. వీడు ఫుల్గా గరిటలు వేసి లాస్ట్కి వచ్చి బకెట్ కడి చేశాడు. నన్ను ఇలా రా అన్నాను, వచ్చాడు. నువ్వు తినలేదు కదా అని తినలేదు, ఈ వరుస అంతా కూర్చున్నారు వాళ్ళకి అయ్యాను, అయిపోయింది అన్న అన్నాడు. నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఒక పని చేసేటప్పుడు వాళ్ళందరినీ నువ్వు దృష్టించి వీళ్ళందరికీ నువ్వు మంచివాడిగా ఉండాలని నువ్వు తిప్పలు పడ్డావు, కానీ మిగిలిన వాళ్ళందరికీ వడ్డించడానికి కూడా నీ చేతిలో ఉన్న వస్తువే ఉంది, అందా లేదా అనే విషయం నువ్వు అడగడానికి ఎందుకు ప్రయత్నించలేదు అంటే అది. అంటే అలాంటి వ్యక్తులు వాళ్ళకి ఉన్నటువంటి స్వభావ రీత్యా సిన్సియర్గా లేరు, సీరియస్గా లేరు. అలాంటి వాడు దేవుని పనికి ఉపయోగపడడు. ఒకవేళ నువ్వు అప్పగించిన ప్రతిసారి స్వలాభాపేక్షతో పనిచేస్తాడు, వాడి వ్యక్తులకు వాడికి కావాల్సిన వ్యక్తులకి మరొక మాట మరొక పద్ధతిలో దాన్ని ఎక్కువ చూసుకోవడానికి ప్రయత్నించేస్తాడు. ఇలాంటి స్వార్థ పనులు క్రీస్తు సంఘానికి అక్కర్లేదు. కాబట్టి అడగాలి. ప్రతిదాన్ని సెల్ఫ్ డిసిషన్ తీసుకోవడం కాదు, ఏం అవ్వదులే, ఏం అనుకోరులే, ఆ పర్లేదులే, అర్థం చేసుకుంటారులే. నో, యూ షుడ్ టేక్ పర్మిషన్. ప్రతిదానికి కాపర్ దగ్గరకు వచ్చి అయ్యగారు ఇదేం చేయమంటారు అని, అమ్మ ఇదేం చేయమంటారు, అయ్యగారు దీన్ని ఎలా చేయమంటారా, లేకపోతే దీని విషయంలో మీరు ఏమన్నా నాకు ఏమైనా సూచనలు ఇస్తారా. ఈ రకమైనటువంటి సిన్సియర్ సీరియస్గా ఉండి అడిగేటువంటి వారిని, అనుమతి అంగీకారం తీసుకునే వారిని ఎంపిక చేసుకోండి. వారు ఖచ్చితంగా దేవుని పనికి ఉపయోగపడతారు, స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా పెద్దలైనా కూడా. నెక్స్ట్ 14, సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని సమర్థించుకునే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి, కానీ ప్రోత్సహించండి. సెల్ఫ్ డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అక్కడ మనం అందుబాటులో ఉండవు, మనం ఏ ప్రార్థనలో ఉంటాం, ఏ మీటింగ్లోనే ఉంటాం, దెన్ దే షుడ్ టేక్ ఎ డెసిషన్. అవసరమైనంత వరకు పోస్ట్పోన్ చేస్తారు, అదర్వైజ్ దే షుడ్ టేక్ ఎ డెసిషన్, తీసుకోవాలి ఆ సమయంలో. అలాంటి ప్రివిలేజ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని చక్కగా ఉపయోగించుకునేటువంటి వ్యక్తుల్ని మనం ఎంపిక చేయాలి. అలాగ తీసుకొని మరొకవేళ తప్పు నిర్ణయం తీసుకుని సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఆ టైంలో ఇంతే ఎలాగ కుదరదు, ఆ టైంలో నీ సేవకుని హృదయం ఏంటో నీకు తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి కుదరదు. తీసుకోగలిగిన వాళ్ళని ఉంచండి, తీసుకుని సమర్థించే వాళ్ళని మాత్రం దూరంగా ఉంచండి. ఈ రెండింటిని మీరు బ్యాలెన్స్డ్గా చేసుకోవాల్సిన విషయం నేర్చుకోండి. 15, సంపూర్ణ విధేయతతో నష్టపోగలిగిన వారు కొంతమంది ఉంటారు. కంప్లీట్ సరెండరెన్స్ ఉంటుంది, దే లూజ్ దెమ్ సెల్ఫ్. ఎక్కడెక్కడ నష్టపోతారు తెలుసా, వాళ్ళు ఆహారం దగ్గర నష్టపోతారు, వాళ్ళు శారీరక శ్రమను చేస్తారు, నిద్రను తట్టుకుంటారు, కానీ దేవుని పని కొరకు నమ్ముకుంటారు. అన్నం పెట్టకపోయినా ఏమి లేదురా అన్నా సరే దానిలోనే ఉండిపోతారు, మంచినీళ్ళు తాగేసాడు కూర్చుని పోతారు, ఏదో కాఫీ ఏటో తాగి ఉండిపోతారు, ఏదో ఉన్నదేదో దానికి కొంచెం సరిపోతుంది పర్లేదని పెట్టి తృప్తిగా దాన్ని దానిలోనే ఆనందిస్తూ దేనిలో నడిచిపోతారు. నిద్ర త్యాగం చేస్తారు, సుఖాన్ని త్యాగం చేస్తారు, డబ్బు త్యాగం చేస్తారు, ఆహారం ఆకలి త్యాగం చేస్తారు. ఇలాంటి వారిని మీరు సంపూర్ణ విధేయత అంటారు. వాళ్ళని చూడండి, వాళ్ళని ఎంపిక చేయండి. 16వ విషయం, తప్పులు గుర్తించేవారు కొంతమంది ఉంటారు. మనకి తప్పులను గుర్తించడం, తప్పులు పట్టుట, తప్పులు చేయటం, నేను ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, తప్పులు గుర్తించుట, తప్పులు పట్టుట, తప్పులు చేయుట, తప్పులు కప్పుట, తప్పుని ప్రోత్సహించుట. ఈ తేడా తెలిసిన వాళ్ళు, ఈ ఐదుగుటికి తేడా తెలిసిన వాళ్ళని మీరు ఎంపిక చేయండి. ఒకవేళ ఇది తెలియకపోతే మీ దగ్గరకు వచ్చిన వారికి ఈ 5 విషయాలు నేర్పించండి. సంఘక్షేమము బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మొదటిగా తప్పులు గుర్తించడం ఎలా, తప్పులు గుర్తించడం. రెండవది తప్పులు పట్టుకోవటం ఎలా, అసలు అది తప్పు అనే విషయం నువ్వు గుర్తించడం వేరు, తప్పును పట్టుకోవటం వేరు. మూడోది తప్పు చేయటం ఏంటి, ఎట్లా తప్పు చేసే అవకాశం కలిగి ఉంటుంది అన్నది. నాలుగోది తప్పు జరిగినప్పుడు దాన్ని ఎలా కప్పుకుంటాడు అనే విషయాన్ని. ఐదవది తప్పుని ఎలా ప్రోత్సహిస్తున్నాడు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ 5 టీచ్ చేసుకోవాలి మన దగ్గరకు ఉండేటువంటి పిల్లలకి. ఇలాంటి చిన్నవారు ఉంటారు, పెద్దలు ఉంటారు, తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు. వీరందరికీ కూడా ఈ విషయాలు సేవకుడు జ్ఞానంగా ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తులకు ఈ టీచింగ్ వారికి ఇచ్చినప్పుడు వారు ఖచ్చితమైన క్రమంలో సంఘాన్ని సిద్ధపరిచేలాగా ఉపయోగపడతారు. ఇటుకు ఉదాహరణలు ఇవ్వడానికి నాకు సమయం లేదు, కానీ తేడాలు వేరు వేరు, ప్రతి విషయంలో తేడాన్ని మీరు ధ్యానించి ఆ తేడా జాగ్రత్తగా వాళ్ళకి నేర్పించడానికి మీరు ప్రయత్నించండి. 17వ విషయం, మెలకువ కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి, మొహమాటము లేకుండా ఉండాలి, స్పష్టత కలిగి ఉండాలి. వీళ్ళని ఎంపిక చేయాలి. అంటే ఈ లక్షణాలు నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నీ ఒకళ్ళో బ్లెండ్ చేయడానికి గ్రైండర్ కాదండి, అన్నీ వేసి దేవుడు తయారు చేయడానికి ఒక్కొక్కళ్ళో ఒక. అందుకే అవయవాలు వేరన్నాడు. అన్ని ఏ విషయాలు ఇప్పుడు నేను ప్రకటిస్తున్న విషయాల్లో మీరు గమనిస్తూ ఈ విషయాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు దేవుని పనికి ఉపయోగపడతారని వారిని మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మెలకువ మెలకుగా, మెలకు అంటే నిద్రలోంచి లేపితే మెలకు కాదు, ప్రతి విషయంలో కూడా లోపలే మెలకుగా ఉంటూ ప్రతి విషయం దూరంగా ఆలోచన చేస్తూ ఉంటారు. వివేచన, ఏది మంచిది ఏది చెడు, అవునా కాదా, ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, చేయదగినదా చేయనిది కాదా, వివేచన కలిగిన వారు. ధైర్యము కలిగిన వారు, కొన్ని సందర్భాలలో చాలామంది అందరూ వెనకాతలు కూర్చుంటారు, లేదు ముందుగా పదం ఏమవుదని దోసిపోయేటువంటి స్వభావం కలిగిన వారు అవసరం దేవునికి, మంచిగా ధైర్యంగా ఉండడం కోసం. తర్వాత మొహమాటం లేకుండా విషయాలను అడగడం, గ్రహించడం, మాట్లాడడం కలిగిన వారు కావాలి. అస్సలు మొహమాటం లేదు దేవుని పరిచర్యకు. స్పష్టత కలిగి ఉండాలి. నసగడం, సోనగడం, ఏదేదో చెప్పేయడం, దేని దేనికి లింక్ లేకుండా అలాంటివి ఉండకూడదు. స్పష్టంగా విషయాన్ని గ్రహించగలిగే స్థాయి కలిగినటువంటి వ్యక్తులను మనం ఎంపిక చేసుకోవాలి. 18వ విషయం గుర్తించండి, చదువుకున్నవారు. లోకల్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీలు, డిప్లొమాలు, ఇంజనీరింగ్లు, డాక్టర్లు, మెడిసిన్, ఇంకేవో చదువుకున్నవాళ్ళు, చదువుకున్నవాళ్ళు అవసరం, మొండిగా ఉండేవాళ్ళు అవసరం, తలాంతులు కలిగిన వాళ్ళు అవసరం, మరి మంచి కొరకు తపన కలిగిన వారు అవసరం. వీళ్ళని ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ చదువు లేకపోతే సేవకు ఉపయోగపడరా? నేను చాలా ఆనరబుల్గా చెప్తున్నాను, ఆనెస్ట్గా చెప్తున్నాను, చదువు లేనోడు ఉపయోగపడగలిగినంతగా చదువుకున్నోడు దేవునికి చాలా ఇబ్బంది పెడతాడు. చదువుకుంటే రీజనింగ్ ఉంటుంది, చదువుకోనోడికి సరెండరెన్స్ ఉంటుంది, తేడా అదే. చదువుకోని వ్యక్తి ఎంత చదువుకొని అంటే మినిమం 7 ముద్ర అన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు అందరూ 7 ముద్రలకు తెస్తున్నాం, రేషన్ షాప్కి వెళ్తే 7 ముద్ర, ఎక్కడికి వెళ్ళినా బయోమెట్రిక్కే, చదువుకుంటే ఉపయోగం ఏముంది, సంతకాలు పెట్టనివ్వట్లేదుగా. ఇంకప్పటి నుంచి అసలు అవి కూడా ముట్టుకునేవారు, ఎందుకు ఏది ముట్టుకున్న జబ్బు అంటున్నారు కాబట్టి. సో ప్రతి సందర్భంలో మనలో చదువుకున్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకునే స్థాయి పెరుగుతుంది, అందుకని వారు అవసరం. తలాంతులు కలిగిన వ్యక్తులు ఏ పనులైనా, నేను కొన్ని పనులు చేసేటప్పుడు మా దగ్గర ప్రేమ్ కుమార్ అని ఉంటాడు, అబ్బాయి చదువుకోలా, బైబిల్ వరకు చదువుకుంటాడు, కానీ తను ఏ పనైనా చేసేటప్పుడు దాన్ని చాలా దూరం నుంచి గమనిస్తాడు, పరిశీలనగా చూస్తాడు, గ్రహిస్తాడు, ఆ పనిని వెంటనే పట్టుకుంటాడు. నేను వెంటనే నేను కొన్ని పనులు చేసేటప్పుడు అతను పిలుస్తాను, ప్రేమ నువ్వేరా ఈ విషయం చూడు, ఇదేంటో నాకు తెలియదు, ఇప్పేయి, పగలగొట్టే, ఎర్రగొట్టే, తర్వాత బాగు చేసుకు, వెళ్ళి పట్టుకెళ్ళిపో అంటాను. ఆ తర్వాత తను వచ్చి అన్నా అది అలా కాదన్నా ఇలాగన్నా అని చెప్తాడు. ఎందుకు అనంటే తన లోపల ఆ రకమైన చదువు లేకపోయినా ఆ తలాంతు ఉంది, అది గుర్తించాలి. సో చాలా పనులకు నేను అతని సహాయం తప్పకుండా తీసింది. సంఘ పరిచర్య సహకారం అంటే అదే. ఇప్పుడు అందరూ అన్ని పనులు చేయలేరు కాబట్టి ఏ పని చేసినా ఒకరోజు వాక్యం చెప్పే స్థాయికి తనను తీసుకురావాలి అంటే ఆ వ్యక్తులలో ఆ రకమైన స్థాయికి సిద్ధపరచడం. అట్లాగే చాలామంది సంఘంలో పిల్లలు కొంతమంది ఉంటారు, వాళ్ళు కొంతమంది బద్దకస్తులుగా ఉంటారు, సంఘాన్ని వాడుకునే వాళ్ళుగా ఉంటారు, సంఘానికి వాడడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళని సిద్ధపరచాలి. అలాంటి సిద్ధపరిచే పరిచర్యకు ఉపయోగపడి ఇప్పుడు నేనున్నాను. మరి పర్వతీపురంలో మేము చేసిన సౌండ్ సిస్టమ్ సౌండ్ ప్రూఫింగ్ అంతా చెదలు పట్టేసాయి, ఎన్ని రోజులు మనం వాడట్లేదు కాబట్టి చెదలు పట్టాయి. నేను ఇక్కడే ఉన్నాను, ఎలా చేయాలో ఇంతకుముందు చూపించాను. అక్కడ శంకర్ అని, తర్వాత గోపి అని, మరి మహేష్ అని, ప్రేమ్ కుమారు, అలాగే శ్రవంతు, మీ పిల్లలందరూ వాళ్లే అక్కడే ఉండి, హరేంద్ర వాళ్లే పనులు చేసుకుంటున్నారు. ఎందుకనంటే సంఘము పట్ల వారికి ఒక బాధ్యత ఇచ్చాం, ఆ బాధ్యత దర్శనం కలిగి ఇచ్చాం. వాళ్ళు చాలా చక్కగా పనిచేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా పనంత ఫినిష్. నేను రోజు అప్డేట్ చూసినాం నాకు అనిపిస్తుంది వీళ్ళు కనీసం నన్ను అన్నయ్య ఇది ఎలాగైనా అడగలేదు, ఇప్పుడు వస్తువులన్నీ వాళ్ళకి సమకూర్చబడ్డాయి, వాళ్ళు జ్ఞానం చెప్పారు. అంటే సంఘ క్రమము పరిచర్యకు ఉపయోగపడేటట్లు అనేక మందికి ఉపయోగపడగలిగినటువంటి పద్ధతులు అవి, అవి ఉపయోగపడాలి. నంబర్ 19, తలాంతులు మొండితనం మంచి పని కొరకు ఉన్నటువంటి మరి ఆసక్తి కలిగిన తపన కలిగిన వారి కొరకు చెప్పాను. 19, ప్రార్థనా శక్తి కలిగిన వారిని ఎంపిక చేసుకోండి. వాళ్ళకి ప్రార్థన చేయించుకోవటం కన్నా ప్రార్థన చేయడం ఇష్టం. 2, వాక్యం శ్రద్ధగా వినేవారు ఎవరో గమనించండి. వీళ్ళు చాలా కీన్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారు, వాక్యం చెప్తున్నా సేపు అలా చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉంటున్నారంటే మనం ఇంకా చెప్పాలని అనిపించేలాగా, అంతే కానీ కళ్ళు రెప్పలు తీసి నిద్రపోయేవాళ్ళు కాదు, శ్రద్ధ కలిగి. అలాగే బలహీనుల పక్షంగా ఎవరైనా ఉండేటప్పుడు వాళ్ళు వచ్చి ముందుకు వస్తారు, ఎవరైనా వెనక వాళ్ళకి తీసుకొచ్చి నేను కల్పిస్తాను రా పాస్ గారికి అని చెప్పి తీసుకొచ్చి, అనయ్య ఇదిగో ఈ వ్యక్తి కొత్తగా వచ్చారు చూడండి అనయ్య అని ఆ ధైర్యంగా ముందుకు వస్తూ చక్కగా పరిచయం చేయటం. అంటే ఇలాంటి వ్యక్తులు ప్రార్థనా శక్తి, వాక్య వినే శక్తి ఎవరికైతే ఉంటుందో, బలహీనుల పక్షంగా ఎవరైతే వారు నిలబడతారో వారు దేవుని పనికి దేహార్ద్ర హృదయం కలిగినటువంటి వారు. ఖచ్చితంగా వాళ్ళు దేవుని పరిచర్యకు బలమైన ఉపయోగపడే సాధనాలుగా వాళ్ళు తయారవగలుగుతారు, వారిని సిద్ధపరచండి. నెంబర్ 20, ఆఖరి విషయం చెప్తున్నాను, దేవుని కొరకు రోషం, పౌరుషం, వేడి, వాడి బయటకు కనపడనివ్వకుండా ఎవడైతే కనపడతాడో, పవర్ ప్యాక్ అన్నమాట, ఇలాంటి వాళ్ళని మీరు సిద్ధపరచాలి. పౌరుషం, రోషం, మరి వేడి వాడి వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు దేవునికి చాలా బాగా ఉపయోగపడతారు, దాన్ని అరగదీయాల, శుభ్రంగా వాళ్ళని అరగదీయాల. నాకు కొంతమంది తగిలారండి వీళ్ళు. వీళ్ళు ఎంతసేపు ఎలా ఉంటారంటే ఈ ఇంటర్నెట్లోనంట దాన్ని ఏమంటారంటే కామెంట్లు పెట్టడం కాదు, వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళకి వీళ్ళు కౌంటర్లు వేయటం, డిబేట్స్ వాటిలో చాలా ఎక్కువగా ఉండేవారు. చాలా స్పీడ్గా చేయగలరు, చాలా చక్కగా వాడగలరు. వాళ్ళని తిరిగి దేవుడు అప్పగించిన తర్వాత సానబెట్టి సానబెట్టి సాధు చేసి అలాంటి చెత్తవన్నీ తీసి మంచి వాటి అన్నిటికీ సిద్ధపరచాల్సి వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా దేవుని పరికరకు ఉపయోగపడగలుగుతున్నారు. అంటే రకరకాల భిన్న వ్యక్తిత్వాలు, రకరకాల భిన్న మనస్తత్వాలు, రకరకాల పెంపకాలు, రకరకాల జ్ఞానాలు, రకరకాల ప్రభావ పరిస్థితుల మధ్య మనుషులు పెరుగుతున్నారు. వాళ్ళందరినీ క్రీస్తు అనే సంఘంలోనికి, క్రైస్తవ సహవాసం అనే సంఘంలోనికి, క్రీస్తు కుటుంబం అనే సంఘంలోనికి వాళ్ళని తీసుకొస్తాడు. వాళ్ళలో చాలామంది చాలా షార్ప్గా ఉంటారు. వాళ్ళని మనం ఉపయోగించుకోవాలి, దేవుని పనికి సిద్ధపరచాలి. కొంతమంది ఇప్పటికీ బుద్ధిహీనులైనటువంటి నాయకులు సంఘంలో దేవుని కొరకైనటువంటి శిష్యత్వపు పరిచర్యలకు సిద్ధపరచకుండా వాళ్ళకి లోకల్ కన్నా నాన్ లోకల్ పనులకు వాళ్ళని చాలా ఎక్కువ పనికి ఉపయోగిస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, ఎవరు ఏ పనికి వాడబడినా ఆఖరిగా వాళ్ళందరినీ కూడా దేవుని వాక్య పరిచర్య చేసే స్థాయికి, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు అనే స్థాయికి వాళ్ళని సిద్ధపరచాలి. వారు వెళ్ళి అనేకులను బలపరచగలిగే స్థాయికి, పంపబడే స్థాయికి, పంచగలిగే స్థాయికి పెంచాలి. వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీ సంఘంలో పెరిగాడు అని అంటే ఖచ్చితంగా వాడు సంఘంలో పాస్గా లేకపోయినా సంఘ నాయకత్వాన్ని తయారు చేసే స్థాయికి తయారు చేయబడాలి. అలాగే గుంపులకు గృహ కుట్రాలు కానీ వీధి కోటలు కానీ ఇంకెక్కడికైనా వెళ్లాల్సి వస్తే పాస్టర్ గారే ప్రతి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళు వెళ్ళాలి. ఇక్కడ పెద్దరికం చేసేవాళ్ళు కానీ, పెద్దలుగా కనపడాల్సిన వాళ్ళు కానీ, అధికారం మాదే అనేటువంటి కానీ, నేను ఎంత చెప్తే పాస్టర్ అంతే అనేటువంటి వాడు కానీ మీరు ఎంటర్టైన్ చేయకండి. రెండవదిగా, మీరు చెప్పుడు మాటలు వినే లక్షణం మీకు అన్నుంటైతే ఏం చెప్పిన గుంపులో ఒకడొచ్చి మీ చెవుల్లో ఎప్పుడు పోసేవాడు ఉంటాడు. ఐగరు ఆవిడ ఎలాగా, ఐగరు ఈడు ఎలాగా, ఐగరు అమ్మగారు ఆడ ఎలాగా. ఈ సొల్లుగాడిని మీతో విన్నంత వరకు మీరు సేవను భ్రష్టత్వం చేస్తున్నారు, క్రీస్తు శరీరాన్ని పాడు చేస్తున్నారు. జాగ్రత్త, మాట మాటికి ఇళ్లమొచ్చు కుక్కల్లాగా కొంపలమ్ముడు తిరిగే పాస్టర్వ నువ్వైనా, పాస్టర్ అమ్మవు నువ్వైనా, విశ్వాసులు మీరైనా, మీ ముగ్గురు శ్రీ క్రీస్తు సంఘానికి హాని చేసేవారే. జాగ్రత్త, ఆ ఇంటికి ఈ ఇంటికి మాట్లాడితే ఎక్కడికక్కడికని తిరిగేది ఎక్కడ ఉన్నా అది ఒక జంతువు లక్షణం, అది దేవుని రాజ్యంలో రాదు అని చెప్తుంది. జాగ్రత్త. అలాగే సేవకుడిగా నువ్వు కూడా కలెక్షన్ తిరిగేవాడు అయితే, నీ భార్య కూడా ముచ్చట్లకు తిరిగేది అయితే, లేకపోతే ఇంకేదో దేనికో తిరిగేది అయితే, క్షమించు, క్రీస్తు సంఘం ఇలాంటి వాటికి కాదు. క్రైస్తవ సహవాసం క్రీస్తు యొక్క రాజ్యమునకు పునాది. క్రీస్తు రాజ్యము పరలోకం ఎలాగైతే దేవుని చిత్తం నెరవేరుతుందో, భూమి మీద పాతాళ లోకాల ద్వారాలు నిలబడనివ్వని పరిచర్య సంఘానికి ఇవ్వబడింది. అలాంటి సంఘ క్రమంలో ఉండాల్సిన నువ్వు, అలాంటి సంఘాన్ని సిద్ధపరచాల్సిన మనము ఈరోజు సంఘాన్ని దేనికి తయారు చేస్తున్నామంటే బోర్డులు పెట్టుకుని బ్రాంచీలను పెంచుకుంటున్నాం. బ్రాంచీలు కాదు, క్రీస్తుకు కావాల్సింది సంఘ పరిచర్యల్లో అనేక మంది దేవుని యొక్క రాజ్యాన్ని మోసుకునేటువంటి యవ్వన సైనికులు కావాలి. సైన్యములు ఎలా తయారవుతారో అలాంటి క్రమశిక్షణ కావాలి. సైనికుడు జట్టు కలిగిన వాడితో ఎలా పోరాడడానికి సిద్ధపడతాడో, ఆత్మీయమైన పోరాటం చేయడానికి, యుద్ధాలు చేయడానికి పిలవబడిన వాడిగా వాడిని సిద్ధపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు అలాంటి పరిచర్యకు ఉపయోగపడకపోతే చాలా నష్టాన్ని చూస్తాం. 2 తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనం గొప్ప ఇంటిలో పాత్రల గురించి చెప్తూ ఆ అధ్యాయం అంతట్లో కూడా కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 21వ వచనం మాత్రం చదువుతున్నాను, మిగిలిన మీరు గమనించండి. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడిని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హతమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఎలాంటి వాడైనా ప్రభువు పనికి ఉపయోగపడగలిగిన స్థాయి దేవుడు వాళ్ళు పెడతాడు. సిద్ధపరచి పవిత్రపరచాల్సిన స్థాయి సంఘనాయకుడిగా నీకిస్తాడు. వ్యక్తులు నీ దగ్గరకు పచ్చి ముద్దలుగా వస్తారు, రాళ్లగా వస్తారు. వాళ్ళని మలచాల్సిన స్థాయి, ముద్దను సిద్ధపరచాల్సిన స్థాయి, ఆ ఘటానికి రూపాన్ని చేయాల్సిన స్థాయి నాయకుడిగా నీ బాధ్యత. ఒకవేళ నీకు గనక నీ సంఘాన్ని సిద్ధపరిచే నాయకత్వానికి తయారు చేయటమే నీకు రాకపోతే, నీ దర్శనంలో లేకపోతే, నీకు అది పిలిపే గనక కాకపోతే, నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది, నువ్వు వెళ్ళి నేర్చుకోవాల్సిన టైం వచ్చేసింది. అంతేగాని 4 పాటలు రాస్తున్నాను, 4 పద్యాలు చెప్తున్నాను, 4 వాక్యాలు చెప్తున్నాను, 4 ఊర్లు తిరుగుతున్నాను, నన్ను మీటింగ్లు పిలుస్తున్నారని ఎగబడితే నష్టం కలిగిస్తున్నావు సంఘాన్ని జాగ్రత్త. ఈ రకమైన పరిచర్య ప్రభు కోరుకున్నది కాదు. ఇలాంటి సభల ఎమ్మట పడి సభలో అనుకుని ప్రజలను ఓ ఎర్రెక్కితెచ్చే మాటలు మ్యూజిక్లతో జరుగుతుంటే క్రీస్తు సహవాసం తయారవ్వదు. క్రీస్తు సహవాసపు నాయకత్వాన్ని సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏ రకమైన అభిమాన దురభిమాన పాపాలకు వెళ్ళనివ్వకుండా పరిశుద్ధపరిచి ఎంపిక చేస్తాడు. నీ హృదయాన్ని తెరిచి స్థానిక సంఘంలో యవనస్సులను, పెద్దలను, స్త్రీలను, పిల్లలను దేవుని పరిచర్య కొరకైనటువంటి దృక్పథంతో తయారు చేయండి. దేవుని పరిచర్య అనంటే నాటకాలు వేయటం, స్టేజీల మీద కూర్చోటం, రోడ్లమ్మడ గంతులు వేయించటం, జీజస్ ఫర్ రన్ అని చెప్పి పరుగులు ఎత్తించటం, లేకపోతే క్రికెట్ టోర్నమెంట్లు కండక్ట్ చేయటం, లేకపోతే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కొరియోగ్రఫీలో పెట్టడం, ఆయా ప్రదేశాల్లోకి వెళ్ళిపోయి సువార్తని చెప్పి ఊర్లమ్మడ దేశాలమ్మడ తిరగటం కాదు. క్రీస్తు పోలికలో, క్రీస్తు మాదిరికి, క్రీస్తు సంఘ పరిచర్య కొరకు సిద్ధపరచబడుతూ ఏ ప్రదేశం ఉంటే ఆ ప్రదేశం క్రీస్తు సువాసన అనేక ప్రాంతాలకు వెదజల్లగలగటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు ఆ ప్రదేశంలో. ఈ చర్చ వాళ్ళు జాగ్రత్త అని ఒకరితో చెప్పుకుంటున్నారు అంటే అయితే నీవు క్షేమంలో నేను ఉండాలి, లేకపోతే దుర్మార్గంలోనైనా ఉండాలి జాగ్రత్త. ఈ రెండు గుర్తింపుల్లో నువ్వేదైతే చెడ్డదైతే ఉందో దాన్ని సరిచేసుకోవటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆఖరికి ఒక్క విషయం చెప్పాలి, వ్యక్తిగతంగా కుటుంబాల ఎంపికలో ఎప్పుడూ కూడా మనుషులు చెప్పే సాక్ష్యాన్ని చూడకండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే సాక్ష్యాన్ని గురించి వినండి. మనుషుల దగ్గరికి వచ్చే గొప్ప సాక్ష్యవన్నీ సంఘంలో చేరతారు. రేపు నువ్వు ఏమైనా తేడా అయితే నీ నుంచి వెళ్ళి ఇంకో చోట గొప్ప సాక్షులు తయారవుతారు. అలా కాదు, సంఘ గొప్పతనాన్ని బట్టి, కుటుంబ గొప్పతనాన్ని బట్టి కాదు, ఎవరి రికమెండేషన్ నీకు అవసరం లేదు, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నువ్వు నెక్స్ట్ జనరేషన్ని సిద్ధపరిచే ఒక నాయకులుగా, సంఘ కాపరులుగా, సంఘ సేవకులుగా, సంఘ విశ్వాసుల్లో నుంచి దేవుని కొరకైనటువంటి కుమారులుగా వారిని తయారు చేసిన పిలుపు సంఘం మీద ఆధారపడి ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి దీనిలోనికి మనం వెళ్ళటానికి సిద్ధపడుతూ క్రీస్తు యొక్క రాజ్య పరిచర్యకు మనల్ని మనం ఆయత్తపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు కృపలో కుటుంబాలుగా మీరు సిద్ధపడండి, సంఘాలుగా మీరు సిద్ధపడండి, సేవకులుగా మీరు సిద్ధపరచండి. ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ అని గుర్తించండి. ప్రార్థన చేసుకుందాం.